యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లక పోయిరి.
తర్వాత నవీన్ అన్న అనా 4-5 వచనాలు.
అన్నా ప్రైజ్ లాడ్ అన్న.
వాయిస్ క్లియర్ అన్న, తీసుకోండి.
4-5 వచనాలు చదువుకుందామండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దేశాలను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. అన్న థ్యాంక్ యూ అన్న.
మంచిదన్న. తర్వాత దయమేధస్ మేడం, 6-8 వచనాలు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కాని పిలువబడిన వారు పాత్రులు కారు. ప్రైజ్ లార్డ్ సార్.
తర్వాత గంగాధరం సార్, 9-10 వచనాలు.
ప్రైజ్ లార్డ్ సార్. నా వాయిస్ వినిపిస్తుంది సార్?
వెరీ క్లియర్ సార్.
కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరిని పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను.
తర్వాత 11-12 వచనాలు. ప్రకాష్ సార్.
ప్రజలేడండి.
తీసుకోండి.
రాజు కూర్చున్న వారిని గోడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చేది అని అడుగగా వాడు మౌనియై ఉండెను. ప్రజలేడు.
తర్వాత 13-14 వచనాలు. సూరన్ రాజు సార్.
బ్రదర్ ప్రైజ్ లాడండి.
తీసుకోండి సార్.
అంతటా రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు కొందరే అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్.
తర్వాత 15-16 వచనాలు. సునీల్ సార్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్.
అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయన్ను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము.
తర్వాత స్వామి సార్, 17-18 వచనాలు.
సార్ వందనాలు సార్.
తీసుకోండి సార్.
నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎదుకు పంపిరి. యేసు వారి చెడుతన మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? థ్యాంక్ యూ సార్.
తర్వాత 19-20 వచనాలు. బాలయ్య సార్.
బ్రదర్ వందనాలండి. 19-20. పన్నురుక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన వద్దకు ఒక ధ్యానారము తెచ్చిరి. అప్పుడైన ఈ రూపమును పై రాతయు ఎవరవని వారిని అడగగా వారు కైసరు అనిరి. వందనాలు.
తర్వాత 21-22 వచనాలు మంగాదేవి మేడం.
తెగలాడండి, అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరనప్పును దేవునివి దేవునికి చెల్లించడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయారు.
అందరూ చక్కగా చదివి వినిపించారు. వీరందరూ కూడా స్టడీ టీం అండి. ఇప్పుడు 2వ రోజు బైబిల్ స్టడీ నియమావళి ఒకసారి చూద్దాం. ఇందులో ప్రారంభంలో మొదటి రోజు బైబుల్ స్టడీలో జరిగిన విషయాలు 5 నిమిషాలు మించకుండా స్టడీ లీడర్ విధిగా ప్రస్తావించాలి. ఎస్ఎఫ్జే స్టడీ టీం నుంచి ఇచ్చిన ప్రశ్నలలో మొదటి రోజు బైబుల్ స్టడీలో చర్చించని ప్రశ్నలపై విధిగా చర్చించాలి. తర్వాత ప్రశ్నల అనంతరం సజీవ వాహిని వ్యాఖ్యానం నుండి కీలక అంశాలు స్టడీ లీడర్ ప్రస్తావించాలి. ఆ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్ గురించి తప్పక మాట్లాడేటట్టు చూడాలి. సందర్భం అనగా ఏ పరిస్థితులు అక్కడ ఉన్నావో గుర్తించడం. ఇవ్వబడిన అధ్యాయం ముగింపులో అధ్యాయం ఎన్ని విభాగాలుగా ఉన్నాయో చెప్పాలి. తర్వాత పారాగ్రాఫ్ నుండి స్టడీ టీమ్కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత అన్వయింపు పర్సనల్ అప్లికేషన్ మాట్లాడేటట్టు చూడాలి. అందులో మిగిలిన సభ్యులకు అవకాశం ఇవ్వాలి. అప్లికేషన్ అన్న దగ్గర ఏం నేర్చుకున్నారు, ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, ఏం తీర్మానం తీసుకున్నారు అనేది మాట్లాడాలి. పక్కనోళ్ళ గురించి లేకపోతే సమాజమో సంఘమో గురించి మాట్లాడడానికి లేదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు. చివరిగా స్టడీ చేసిన వాక్య భాగమును బట్టి ప్రభును స్తుతించి బైబిల్ స్టడీ ముగించాలి. ఇది 2వ రోజు బైబిల్ స్టడీ కలిగి ఉన్నటువంటి నియమావళి. నిన్న జరిగినటువంటి బైబిల్ స్టడీని నేను క్లుప్తంగా నేను సమ్మరిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి 22 వచనాల మీద వచనం వెంబడి వచనంలో మనం 11 వచనాల వరకు చూశాము. అందులో రాజు అంటే మొదట వచనాల్లో మనకి మొదటి 3 వచనాల్లో వచ్చినటువంటి ప్రశ్న రాజు అంటే ఎవరికి సూచనగా ఉన్నారండి? దేవుడికి. అలాగే పెండ్లి కుమారుడు అంటే ఎవరు అనుకోవచ్చు అనడానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్నారు అని మనం చూసాం. అలాగే విందు అన్న మాటకి అక్కడ రక్షించ అంటే దేవుని రాజ్యానికి సంబంధించింది, దేవుని రాజ్యానికి రావడం అన్నదానికి సూచనగా మనం చూశాము. తర్వాత పిలువబడిన వద్దకు దాసులను పంపడం అంటే అక్కడ పిలువబడిన వారు ఎవరంటే అప్పుడు కాంటెక్స్ట్ లో యూదులు ఇస్రాయేలీలు వారు ప్రత్యేక జనం అన్నది మనం స్టడీ చేశాము. తర్వాత ఇస్రాయేలునే ఎందుకు దేవుడు పిలుస్తున్నారు? ఇస్రాయేలుకు మాత్రమే కాదు, దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నారు, అందరికీ ఆయన స్థలాన్ని సిద్ధపరిచి పిలుస్తున్నారు అనేది మనం స్టడీ చేయగలిగినాము. తర్వాత వేరే దాసులను పంపడం, మరలా వేరే వారిని పంపడం, ఆ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది ప్రశ్న. మూడో వచనంలో ప్రశ్నను బట్టి సమాధానం ఏం స్టడీ చేశామంటే దేవుని యొక్క సహనం, దీర్ఘశాంతం, అందరూ తప్పిపోకూడదు, రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆయన మరల పంపిస్తున్నారు అన్నది చూశాము. అక్కడ ఆరో వచనం మీద ప్రశ్న ఏంటంటే వాళ్ళు అవమానపరచడం, చంపడం అన్న దాని మీద మనం స్టడీ చేసింది ఏంటంటే వారి పాపాలను గురించి చెప్పడంతో వారి కోపం వచ్చింది. ఎందుకు చంపారు, ఎందుకు వాళ్ళు అవమానపరిచారంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని ప్రవక్తలు పాత నిబంధనలో వాళ్ళు ఎత్తి చూపడం వలన వాళ్ళు ఓర్వలేకపోయినారు. సాతాను సంబంధమైనటువంటి స్వభావం కలిగి వాళ్ళు అలా బిహేవ్ చేశారు అనే స్టడీ చేశాము. అందులోనే ఐదో వచనంలో ప్రశ్న, లక్ష్యం చేయకపోవడం అంటే వాళ్ళు పొలం పోవడం, కొంతమంది వ్యాపారానికి పోవడం, దాన్ని ఎట్లా అంటే అంటే పాజిటివ్ సెన్స్ లో అటు చూడడానికి లేదు. ప్రాధాన్యత దేవుని దగ్గరికి రావడం, దేవుడు పిలిచినప్పుడు రావడం అన్నది అక్కడ చూడాలి. కానీ మనం నెగటివ్ సెన్స్ లో అక్కడ చూడాలి, పాజిటివ్ గా చూడడానికి లేదు అన్నది స్టడీ చేశాం. ఎందుకంటే పని దేవుడు చేయమన్నారు కదా, పని చేయడం మంచిదే కదా అన్న దాంట్లో అక్కడ కాంటెక్స్టువల్ గా అలా తీసుకోవడానికి లేదు అని స్టడీ చేశాం. సో అందులో దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తూ ఎగ్జాంపుల్ పౌలు గారి జీవితాన్ని కూడా కోట్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పట్టణాన్ని తగలబెట్టడం, ఎందుకు పట్టణాన్ని తగలబెట్టారు అనేది ఏడవ వచనం మీద ప్రశ్న. అందులో అక్కడ అంటే ఎవరు తప్పు చేసిన వాళ్ళని కదా శిక్షించాలి, పట్టణం అంతా ఏం చేసింది అన్న ప్రశ్న మీద అక్కడ పట్టణంలో ఉన్న వారందరూ అదే బిహేవియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అలాంటి స్వభావం కలిగిన వారే కాబట్టి దేవుడు ఆ శిక్ష ఆడిస్తున్నారు అనేది మనం స్టడీ చేశాము. అందులో చరిత్రలో కూడా ఇస్రాయేలులకి అలాంటి శిక్ష వచ్చింది క్రీస్తు శకం 69-70 సంవత్సరాల్లో రోమా సామ్రాజ్యం, రోమా చక్రవర్తులు యెరూషలేం మీద దాడి చేయడం, వాటిని నాశనం చేయడం, తగలపెట్టడం అనేది కూడా స్టడీ చేయగలిగినాము. దేవుని ఎందుకు పాత్రలు కాలేదు అన్నది 8వ వచనం మీద స్టడీ చేసినప్పుడు వాళ్ళు తిరస్కరించారు, తిరస్కరించడం ద్వారా వాళ్ళు అనర్హులుగా మారారు. వాస్తవానికి అయితే వాళ్ళకి దేవుడు అర్హత ఇచ్చి పిలిచారు, కానీ వాళ్ళు నడుచుకున్న నడవడిని బట్టి వాళ్ళు అనర్హులుగా మార్చబడ్డారు అన్నది మనం స్టడీ చేశాము. దండలను పంపి అంటే దండలంటే ఎవరు అన్నది 7వ వచనం మీద, దండలంటే ఆయన నియమించిన మనుషులు, ఆయన నియమించిన సైన్యం అనేది స్టడీ చేశాము. రాజమార్గంలోనికి ఎందుకు వెళ్ళమన్నారు 9వ వచనం మీద ప్రశ్న, రాజమార్గంలోకి ఎందుకు వెళ్ళమన్నారు అంటే అక్కడ అన్ని రకాల మనుషులు ఉన్నారు, యోధయాత్రలంతా ఉన్నారు, వాళ్ళు తిరస్కరించారు కాబట్టి అన్ని జనాంగం దగ్గరికి దేవుడు వెళ్లి వారిని తీసుకుని రమ్మంటున్నారు అన్నది మనం స్టడీ చేశాము. అందులో మంచి వారికి చెడ్డవారికి 10వ వచనంలో మంచి వారికి చెడ్డవారికి విందు పెట్టడం అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే సంఘంలో దేవుని రాజ్యంలో మంచివారు చెడ్డవారు ఉంటారంటే అందరూ కూడా ఆ పోగకు చెందిన వాళ్ళమే, అందరూ కూడా అలాంటి వారే, కానీ ప్రభు కృపను బట్టి మనం రక్షించబడుతున్నాము, ఆయన మనల్ని రక్షణలోకి నడిపిస్తున్నారు, ఆయన మనల్ని మారుస్తున్నారు అనేది స్టడీ చేశాము. ఆ తర్వాత పెండ్లి వస్త్రం గురించి మనం 11వ వచనంలో స్టడీ చేసినప్పుడు పెండ్లి వస్త్రం ఏమని అర్థం చేసుకోవాలన్నప్పుడు రక్షణకు సంబంధించిన వస్త్రం, అది దేవుడు ఇచ్చేది మన పనుల వల్ల లేకపోతే మన మంచితనం వల్ల లేకపోతే వేరే విధంగానూ రాదు, అది దేవుడు ఇచ్చేది ఉచితం. ఆ రక్షణ వస్త్రం, నీతి వస్త్రం అనేది కూడా పాత నిబంధనలో రాయబడ్డాయి అనేది కూడా స్టడీ చేశాం. ఇది దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలరు అనేది మనం 11వ వచనాల మీద స్టడీ చేశాం. ఈ సమయాన్ని ఇప్పుడు మహేష్ గారికి అప్పచేస్తున్నాం. సార్ వందనాలు సార్.
సమయంలో వందనాలు. ఎన్నో వచనం దాకా అయింది నిన్న?
11వ వర్షం సార్. 11
దాకా అయింది. అర్షదాకర్ ఏమైపోయాడు నువ్వు వచ్చావు సినిమాకి?
సుధాకర్ అన్న అది నిన్న వర్క్ మీద బిజీగా ఉన్నారంట సార్, రిసెప్ట్ వర్క్ వల్ల నన్ను తీసుకుంటున్నా.
సరే సార్, అట్లా
వందనాలు.
సార్గా కోసుకుందామంటే తనలో ఉంచండి. పరిశుద్ధుడు ఏంటండ్రి, ప్రేమకుల దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు పరలోక రాజ్యపు సత్యాలను మరింత స్పష్టముగా ఆయా గ్రూప్ డిస్కషన్ ద్వారా కలిసి ధ్యానించడం ద్వారా బయలుపరుస్తున్నందుకు కూడా మీకు వందనాలు. మరొక శ్రేష్ఠమైన వాసుదేవులోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు, మీకు వందనాలు. ఉదయాన్ని పాదాలను ఆశ్రయించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. ప్రభా మధ్యాహ్న కాలపు ఉపవాస ప్రార్థన కొరకు మీ సిద్ధపడుతుండగా మీరు దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. ఆశ్చర్యకరంగా మీరు ఇరిగేషన్ సహవాసాన్ని నేడు మీరు కడుతున్నందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకు వచ్చిన ప్రభా ప్రియులు ఆయన సహోదరుడు కానిస్టర్ లవ్ కుమార్ మీరు జ్ఞాపకం చేసుకోండి, నవీన్ మీరు జ్ఞాపకం చేసుకోండి, దయా మాథ్యూస్ బలపరచండి, గంగాధర్ మీరు బలపరచండి, ప్రకాష్ మీరు బలపరచండి, సువర్ణరాజు మీరు బలపరచండి, సునీల్ బట్టి మీకు వందనాలు, స్వామిని బట్టి మీకు వందనాలు, బాలయేసును బట్టి మీకు వందనాలు, మంగాదేవి మీరు బలపరచండి, ట్రైనింగ్ నడిపిస్తా ఉన్న బైబిల్ స్టడీ నడిపిస్తా ఉన్న సామ్యని మీరు బలపరచండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మా సంభాషణ అంతా వినేవారికి ప్రయోజనకరంగా మాకును వాక్యం ఇంకా స్పష్టముగా అర్థమవుకున్నట్లుగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఆత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు గారి శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేకమైన గురు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు గురు బైబిల్ స్టడీ చక్కగా నడిపించిన సహోదరుడు కానిస్టేబుల్ శామ్యూయల్ కి వందనాలు తెలియజేస్తున్నారు. అట్లాగే స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ కోఆర్డినేటర్స్ కి, అలాగే వెస్ట్ గోదావరి కోఆర్డినేటర్స్ కి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వీరంతా కూడా స్టడీ టీమ్ గా కొనసాగుతారు. అట్లాగే మిగతా వారందరూ కూడా పార్టిసిపెంట్స్ గా ఉన్న వారు కూడా బైబిల్ స్టడీలో పాల్గొనే అవకాశం ఉంది. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, తప్పకుండా మీ అభిప్రాయాలు, మీ సమాధానాలు, మీ ప్రశ్నలు చాట్ బాక్స్ లో మీరు చురుకుగా పంచుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనం 1 నుంచి 11 వచనాలు నిన్నటి దినమందు వచ్చిన మెంబడు వచ్చిన డిస్కస్ చేశాం. ఏమైనా 1 నుంచి 11 వచనాల్లో తిరిగి మరలా మీరు స్టడీ చేసినప్పుడు ఏమైనా యాడ్ చేయాల్సిన పాయింట్స్ ఏమైనా మీకు ఉంటే యాడ్ చేయొచ్చు, ఇంకా క్లారిఫికేషన్ లేనివి ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. ఈ రోజు మనం 22 వచ్చిన వరకు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మనం త్వరగానే ముందుకు వెళ్దాం. ఏమైనా మాట్లాడేది ఉందా 1 నుంచి 11 వచ్చిన వరకు? ఏమి లేకపోతే మీరు అన్మ్యూట్ అయ్యి మాది క్లియర్ సార్ అని చెప్తే సరిపోతుంది. లవ్ కుమార్
సార్, ప్రైజ్ లార్డ్ సార్. నా పోర్షన్ అంతా కూడా క్లియర్ గా ఉంది సార్, కానీ చిన్న డౌట్ సార్. అయితే ఇందాక ఇక్కడ పెండ్లు వస్త్రం అనేది రక్షణగా ఇందాక సహోదరులు చెప్పడం జరిగింది సార్. అంటే ఇక్కడ పెండ్లు వస్త్రం అనేది కేవలం రక్షణ మాత్రమే కాదు, అంటే అక్కడ ఉన్నవారందరూ కూడా వచ్చిన వారు రక్షించబడ్డారు సార్, కానీ ఒక అతనే వేయబడ్డాడంటే అది కేవలం రక్షణకు సంబంధించిందే కాదు అనే విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను సార్.
అట్లాగే పెండ్లి వస్త్రం అంటే అది రక్షణ వస్త్రం మాత్రమే కాదు, మరేంటో
సార్? సార్ అంటే అక్కడ పెండ్లి వస్త్రం అన్న వాళ్ళందరికీ కూడా అక్కడ రాజు ఇవ్వడం జరిగింది సార్, వాళ్ళందరూ రక్షించబడ్డారు సార్, కానీ ఒక అతనికి మాత్రం అక్కడ వచ్చిన వారికి అక్కడ లోబడే తత్వం గాని ఒక పశ్చాత్తాపం గాని ఒక విశ్వాసం గాని లేదు, అందు గురించి అతను ఆ యొక్క చీకటిలో వేయబడ్డాడని నేను అనుకుంటున్నాను సార్.
చీకట్లు వేయబడ్డా, చీకట్లు వేయబడ్డా, నరకం వేయబడ్డా, చీకట్
13వ వచనంలో వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి అంటే చీకట్లోనికి త్రోసివేయమని చెప్పేసి అన్నారు సార్.
ఓ, చీకటి గదిలో పెట్టుంటాడు అయితే బాగుంది, లైట్ లాపేసి ఉంటాడు అయితే ప్రభు. అట్లాగే ఇంకా ఏమైనా మాట్లాడతారా? పెండ్లి వస్త్రం ఎవరు పోర్షన్? ఆయనకి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి అక్కడది ఆగింది, 11వ వచనం దగ్గర ఆగింది పెండ్లి వస్త్రం. పైగా ప్రకాష్ యొక్క పోర్షన్, ప్రకాష్ ఏమైనా లోకుమార క్లారిటీ ఇస్తావా పెండ్లి వస్త్రం మీద అడుగుతున్నాడు
సార్? ప్రజలాడు సార్,
మాట్లాడండి, వాయిస్ బాగుంది.
ఆయనకి మౌని ఎందుకున్నాడంటే సార్, ఆయనకి పెళ్లి వస్త్రములు, ఇప్పుడు కూర్చున్న వారందరిలో కూడా పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, ఇతనికి పెళ్లి వస్త్రం అనేది లేదు సార్, పెళ్లి వస్త్రం అనేది లేదంటే అతను ఇంకా రక్షణ తీసుకోలేదు సార్, రక్షణ తీసుకోలేదు కాబట్టి అతను మౌనంగా ఉన్నాడు సార్, మౌనంగా అంటే నెమ్మదిగా ఉన్నాడు సార్, ఏం మాట్లాడలేకపోయాడు సార్.
అట్లా అర్థమైంది. అదే చెప్పిన దానికి ఆయన వాక్యాధారం చూపించడు, నువ్వు వాక్యాధారం చూపించు, ఇక ఇది తేలినట్టే మాకు సమాధానం వచ్చినట్టే. వాక్యాలు లేకుండా గాల్లో మాట్లాడుతుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే మాట్లాడదాం. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? తర్వాత నవీన్, నీ వాక్య భాగం ఏమైనా మాట్లాడేది ఉందా?
సార్ నా వాక్య భాగంలో ఏం మాట్లాడేది లేదు సార్.
ఓకే, నీ వాక్య భాగంలో ఏం మాట్లాడేది లేదు, క్లియర్ గా ఉంది. సో నీది 4-5 వచనాలు, 4-5 వచనాలు. ఆ లవ్ కుమార్ నీ పోర్షన్ లో నుంచి ఆ పెండ్లి వస్త్రం కోసం క్లారిటీకి వెళ్దాం. పెండ్లి బిందు అంటే ఏమి డిస్కస్ చేశారు?
పెండ్లి విందు అనేది దేవుని రాజ్యం గురించి మాట్లాడుకున్నాం సార్. పెండ్లి విందు అనేది దేవుని రాజ్యంలోనికి వారిని పిలవడం సార్.
పెండ్లి విందు దేవుని రాజ్యంలోకి పిలవటం. పెండ్లి విందు అంటే దేవుని రాజ్యం. అట్లా పరలోక రాజ్యం పెండ్లి విందు చేసిన రాజుని పోలి ఉంది. ఓకే, సరే. తర్వాత దయా మాథ్యూస్.
సర్ప్రైజ్ లేదు సార్, నా వచనాలు క్లియర్ గా ఉంది సార్.
నీ వచనం క్లియర్ గా ఉంది. తర్వాత నవీన్, నీ వాక్య భాగంలో నీ పెండ్లు విందు విషయమే, ఎద్దులు, కొవ్విన పశువులు వధింపబడి ఉన్నవి, అంటే పరలోకంలో బిర్యానీ ఫ్యాక్టరీ ఉంటుందని అనుకున్నారా? నవీన్, నవీన్ లేడా? ఎవరైతే మ్యూట్ అన్మ్యూట్ చేస్తున్నా చూడండి, మ్యూట్లు పట్టడం.
సార్ సార్ వాయిస్ రాలేదు సార్, ఒకసారి రిపీట్ చేయండి సార్.
అయ్యా, 4వ వచనంలో పెండ్లి విందు, ఎద్దులు, కొవ్విన పశువులు వధింపబడ్డవి, ఈ మాటలు పరలోక రాజ్యంలో కూడా బిర్యానీ పార్టీలు ఉంటాయా, లవ్ ఫీస్ట్లు ఉంటాయా, పెండ్లి విందులు ఉంటాయా అన్నది నా ప్రశ్న.
సార్ అది పరలోక మహిమను రిప్రజెంట్ చేస్తుంది సార్, అంటే పరలోకం ఇంత గొప్పగా ఉంటుంది, అది క్రీస్తు ద్వారా రావడానికి ఆహ్వానం సార్. దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళే వర్క్కు వెళ్ళిపోయిన వాళ్ళు సార్.
పరలోక రాజ్య మహిమే, ఆ మహిమ నేను ఏమంటున్నానంటే అన్నపానాలు, భోజనాలు, బిర్యానీ పార్టీలు, పెళ్లి పార్టీలు అవి కూడా పరలోకంలో ఉంటాయని అడుగుతున్నాను.
అలాని కాదు సార్, అది పోలికగా చెప్పారు సార్, పారబుల్ గా చెప్పారు సార్. భోజనాలు అన్నపానములు కాదు గాని అక్కడ ఉన్న మహిమలు, నీతి నియమాలు సార్, పరిశుద్ధత సార్ చెప్పడానికి.
మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అసలుకే ఆత్మీయ అర్థాలు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు అర్థాలు తీసుకోవట్లా. మిగతా వాళ్ళు కూడా మాట్లాడొచ్చండి. ఇక్కడ పెళ్లి విందు, పెండ్లి వస్త్రం, లేకపోతే ఈ పశువులను వధించటం, ఈ మాటలు ఉన్నాయి కాబట్టి జనరల్ గా పరలోకంలో అన్నపానాలు ఉండవు, ఎలాంటి పెళ్లి సందడి ఉండదు, కేవలం తెల్లబట్టలు వేసుకుంటారు, మౌనంగా ఉంటారు, ఏదో దేవుడిని పాటలు పాడుతూ ఉంటారు. అట్లాంటి కనిపించే పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు గ్రాండ్ మ్యారేజ్ పార్టీతో మాట్లాడుతున్నాడు. దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఒకసారి మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారా? పెండ్లి విందుతో
పోల్చడానికి సేమ్ కాంటెస్ట్ మనకు లోకాస్ వార్తలో కూడా ఉంది సార్, 14:17 సిద్ధపరచినటువంటి విందు ఏసు క్రీస్తే అనేటువంటి మాట ఉంది సార్, ప్రభువే విందు అనేటువంటి మాటగా తీసుకున్నారు సార్.
ఎన్నో వచ్చిన అమ్మా, లోకా 14
లోకాసు వార్త 14:17 సార్. పాప విముక్తికి, దేవుని రాజ్యానికి సంబంధించిన వాటన్నిటినీ దేవుడు తానే సిద్ధము చేశాడు, దేవుడు సిద్ధపరిచిన విందు యేసు క్రీస్తే అని ఇవ్వబడింది సార్.
14:17 ఎక్కడుందమ్మా మాట?
సజీవ వాహినిలో సార్.
సజీవ వాహినిలో ఓకే. లోకా 14:17 ఏముందని అడుగుతున్నాను.
ఆ విందు గురించినటువంటి వివరణ ఉంది సార్. విందు అనేది యేసుప్రభుల వారే అనేది రాసిపించబడి ఉంది సార్.
ఎన్నో వచ్చింది ఇచ్చారు కామెంటరీ? ఇది
17వ వచనంలో ఇచ్చారు సార్, 14వ అధ్యాయము లూకాసు వార్త.
లూకాసు వార్త 14లో కామెంటరీకి వెళ్ళమంటావా, మత్తయి సువార్త కామెంటరీకి వెళ్ళమంటావా?
సార్ అంటే సేమ్ కాంటెస్ట్ కాబట్టి అది తీసుకుంటే అనుకుని నేను తీసుకున్నాను సార్. యేసుప్రభుల వారి విందు అని ఆయన జవహర్ నేనే అనమాట కూడా చెప్తున్నారు కదా సార్ యోహాను సువార్తలో.
ఓ తల్లు కన్ఫ్యూజ్ చేయకమ్మా, నన్ను ఎక్కడ నువ్వు చెప్పింది ఎట్లా తీసుకోమంటావు? ఇప్పుడు లూకాసు వార్త 14కి వెళ్ళి సజీవాహిని చదవమంటావా, మత్తయి సజీవాహిని వెతకమంటావు అని అడుగుతున్నాను
సార్. లూకాసు వార్తలోనే చూడండి సార్, సేమ్ కాంటెస్ట్ కాబట్టి అది అక్కడ ఉందని నేను చెప్తున్నాను సార్.
అట్లాగే ఇంకెవరైనా మాట్లాడతారా? పరలోక రాజ్యం, పెండ్లి విందు, పెండ్లి కుమారుడు, పెళ్లి వస్త్రము, పశువులు వధించబడ్డం
సార్,
దాని మీద మాట్లాడారు
సార్. ప్రెజలర్ సార్, ప్రకటన 19:7-9 కనబడుతుంది సార్. 7లో గొర్రెపిల్ల పెండ్లి విందు వచ్చాను, ఆయన భార్య తనను సిద్ధపరుచుకున్నాను. ఇక్కడ పెండ్లి విందు అంటే శాశ్వతమైన ఆనందం.
శాశ్వతమైన పెళ్ళి అంటేనే ఆనందం, పెళ్ళి అంటేనే పండుగ, పెళ్ళి అంటేనే కోలాహలం. పరలోకం అంటే మనకేదో బోరు కొట్టేదిగా కనిపిస్తా ఉంది, కానీ ఇక్కడ ఏదో పెళ్లి విందు, పెండ్లి వస్త్రాలు, బిర్యానీ పార్టీలు అని మాట్లాడుతున్నాడు కదా. పరలోక రాజ్యం కోసం అది అడుగుతా ఉన్నాను.
అదే సార్ శాశ్వత ఆ సెలబ్రేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది సార్, పరలోకం ఎప్పుడు నిత్య ఆనందం ఉంటది అని.
కొంచెం వాడుక భాషలో మాట్లాడండి, పరలోక భాషలోంచి భూలోక భాషలోకి వస్తే బాగుంటది.
పెళ్లి అంటే మనకి ఎంత ఆనందంగా అది ప్రిపేర్డ్ గా ఉంటామో, మంచి డ్రెస్సింగ్ అదే విధంగా సెలబ్రేషన్స్ అన్ని, పరలోకం నిత్యం అలాగే ఉంటది అని రిప్రజెంట్ చేయడానికి ఆ ఉపమానం వాడారు సార్. భోజనాలు
నా మటుకు నేను పరలోకం అంటే అక్కడ అన్నపానాలు ఉండవు అనుకున్నప్పుడు, అసలు అన్నపానాలు లేకపోతే ఇక టేస్ట్ ఏముంటది? అక్కడ కేవలం దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన స్తుతిస్తా ఉంటే మనకేమో ఆనందం ఉంటది అట్లా అనుకునేవాడిని. ఆయన పరలోకం నిజంగా భూమి మీద పెళ్లి అంటే ఎంత సంతోషమో, లేకపోతే పెళ్లి విందు అంటే ఎంత ఆనందమో, ఆ పరిభాష ప్రభు వాడాడు. కాబట్టి పరలోకంలో ఏదో ఏడుపు కొట్టు ముఖాలతో మౌనంగా ఉంటారు అట్లా కాకుండా ఆరాధించడం అనే ఆనందానికి సూచన. పెళ్లి విందు అంటే ఆనందానికి సూచన. పరలోకం గొప్ప విందుగా బైబిల్ గ్రంథం చూపిస్తుంది, నరకాన్ని ఏడుపు కొట్టు లోకంలా చూపిస్తుంది, ఏడుపు పండ్లు కొరకటం. దాని విచిత్రం ఏంటంటే పరలోకానికంటే మనకు నరకమే బాగా నచ్చింది, నరకం వైపుకే బాగా పరిగెడతా ఉన్నాం. దయా మ్యాథ్యూస్ నీ పాయింట్ చెప్పమ్మా. లోకా 14:17 ఓపెన్ చేశాను. రైట్, ముందుకెళ్దాం, సమయం లేదు కాబట్టి కొంచెం మీరు ఈ వాక్యాల మీద మనసు పెట్టాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. చాలా మంచి పోర్షన్, మనం దాన్ని పరలోక పరిభాషలో కాకుండా భూలోక భాషలోకి వచ్చి మాట్లాడితే మనకేమైనా అర్థం అవుతుంది, కొంచెం లైవ్లీగా అర్థం చేసుకోగలుగుతాం. సో పెండ్లి వస్త్రం అనగానే రక్షణ వస్త్రం లేకపోవటం ఆలోచన బాగానే ఉంది. అవి కొంచెం మీరు పెళ్లి విందుకు వచ్చినప్పుడు పెళ్లి బట్టలు లేకుండా వస్తే ఎట్లా ఉంటుంది, అది కూడా మీరు లోకల్ లాంగ్వేజ్ లో మీరు ఆలోచించగలిగితే కూడా బాగుంటుంది. సరే ముందుకెళ్తాం. ఎస్ అమ్మా,
17వ వచనంలోనే
చెప్పు.
అంటే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి, అంటే జీవాహారం నేనే అనేటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఇవ్వబడింది సార్. యేసుక్రీస్తు విందుగా వచ్చాడు కానీ
ఆ మాట దగ్గర నేను అడిగేది కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ కూడా భలే ఉంటది. నేను జీవాహారం అంటున్నాడు ఆయన, నేను జీవజలాల బుగ్గ అంటున్నాడు ఆయన. అక్కడ కూడా ఆయన తిండికి సంబంధించిన భాష మాట్లాడుతున్నాడు. అది కూడా మనం కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటది. ప్రాముఖ్యంగా నా ప్రశ్న, ఎద్దులు కువ్వీల ప్రసువులు వదింపబడ్డాయి, విందంతా సిద్ధంగా ఉంది, పెళ్లికి రండి పండగ చేసుకోండి అన్నట్టుగా ఉంది భాష. సరే ఇంకా రైట్ ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయాలి. సరే అమ్మ, దయామాథ్యూస్ 6-8 వచనాలు నీ వాక్య భాగంలో ఏవి లేవో అంత క్లియర్ గా ఉన్నాయని చెప్పేసి అన్నావు. ఓకే, తర్వాత 9-10 గంగాధర్ నీ వాక్య భాగంలో ఏమన్నా ఉన్నాయా మాట్లాడేది?
సార్ క్లియర్ సార్.
ఓకే, పెళ్లి విందుకు వాళ్ళు రాకపోతే వీళ్ళందరినీ పిలిచాడు. తర్వాత మనం 11-12 నుంచి ముందుకు వెళ్ళాలి. ఓకే, క్లారిటీతో ఉన్నారు మీరు. 11-12 వచనాలు ప్రకాష్ బ్రదర్, మీరు ప్రశ్నలు తీసుకుంటున్నారా, మీరు మాట్లాడుతున్నారా, మీరు మధ్యలో ఆగిపోయారు కంప్లీట్ కాకుండా, నీ వాక్య భాగం ఎక్కడున్న పరిస్థితి ఏంటి? శామ్యూయేల్ 11-12 మధ్యలో ఆగిపోయావా
సార్? అవును సార్.
కంప్లీట్ కాలా? రైట్. ప్రకాష్, నీ వాక్య భాగంలో నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ ఏం లేదు సార్, క్లియర్ సార్.
ఏం క్లియర్? ఆయన పెండ్లు వస్త్రం అంటే ఏంటని అడిగాడు, నువ్వు క్లియర్ అని అంటున్నావు.
సార్ పెళ్లి వస్త్రం అంటే రక్షణ వస్త్రం అని చెప్తాను సార్.
చెప్పావు, మేము దాన్ని నమ్మాలంటే ఎదురు చెప్పు, దానికి ఆధారం చూపించు, చెప్పేస్తే అయిపోయిందా? సరే మాట్లాడండి. ఆ పెండ్లి వస్త్రం మీద డిస్కషన్ ఉంది కాబట్టి పెండ్లి వస్త్రం దగ్గర లోకమర్, పెండ్లి వస్త్రం అంటే సంథింగ్ ఎల్స్, ఏదో అయి ఉంటది కానీ ఇది మాత్రం కాదు, రక్షణ మాత్రం కాదు అంటున్నాడు. మిగతా వాళ్ళ మీ అభిప్రాయాలు మాట్లాడతారా? పెండ్లి వస్త్రం లేకపోవడం ఏంటి, పెండ్లి వస్త్రం లేకపోతే ఆయన్ని చీకట్లోకి నెట్టేయడం ఏంటి, పెండ్లి మీదకి పిలిచిన తర్వాత భోజనం పెట్టకుండా బయటికి మెడపెట్టుకుని బయటికి గెంటేయడం ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమైనా మాట్లాడతారా? చాట్ బాక్స్ కూడా మీకు అందుబాటులో ఉంది, పార్టిసిపెంట్స్ మీరు కూడా మాట్లాడండి, స్టడీ టీమ్ మాట్లాడండి. ఎస్మ్మా,
ప్రకటన గ్రంథం 19:7 ఉంది సార్, అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి మాట అని ఉంది సార్.
చక్కగా కోట్ చేసి ఉందో ఒకసారి వాకింగ్ చెప్పమ్మా. ప్రకటన
19:7 ఉంది సార్.
19:7 చక్కటి వాక్యం. 7 కాదమ్మా, 8.
8వ వచనం.
అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఓ లోకమ్మా, నీకు ఏమైనా సమాధానం వచ్చిందా?
అవును సార్, నేను దీన్నే కోట్ చేశాను సార్. అంటే అక్కడ కేవలము రక్షణ మాత్రమే కాదు సార్, ఆల్రెడీ రక్షించబడ్డాడు కానీ అతని నీతి క్రియలు సరిగా లేవు కాబట్టి అందు గురించి చీకట్లో వేయబడ్డారు సార్.
చాలా చక్కటి పోర్షన్. 9వ వచనంలో కూడా మరి అది నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డ వారు ధన్యులు. రైట్. 8వ వచనంలో సంఘానికి ఇవ్వబడ్డ వస్త్రాలు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఇక్కడ దయామాత తీసి మాట్లాడాలి, అంటే అర్థం ఏంటి, రక్షణ పొందితే సరిపోదా, నీతి క్రియలు చేయాల్సిందేనా?
సార్ రక్షణ పొందితే సరిపోదు సార్, నీతి క్రియలు కంపల్సరీ ఉండాలి సార్. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళంతా పరలోక రాజ్యంలో వెళ్తారని కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం నడిపించబడిన మాత్రమే మరి దేవుని రాజ్యంలో ఉంటారనేది నాకు అర్థమైంది సార్.
ఓకే అమ్మా, రక్షణ పొందితే సరిపోదు, రక్షణ పొందిన వారు దాని తగ్గట్టుగా జీవించాలి, క్రియలు చేయాలి. ఓకే బాగుంది. మన సజీవవాహిని కామెంటరీ ఇచ్చింది అదేమి బైబిల్ కంటే ఎక్కువ కాదండి. సజీవవాహిని కామెంటరీ మనలాగే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటారు, అందుకోసం అని చెప్పి బైబిల్లో ఉన్న వాక్యాలని కోట్ చేసుకోకుండా సజీవవాహినిలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి సజీవవాహిని వేదాంతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాట్ బాక్స్ లో. సజీవవాహిని కూడా చూడమన్నాం, డైరెక్ట్ గా వాక్యాలు ఉన్నప్పుడు వాక్యాల మీద ఆధారపడడం మంచిది. ఓకే, పెండ్లు వస్త్రం అంటే క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత 11-12 వచనాలు ఇంకేమైనా మీరు మాట్లాడే ఉన్నాయా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు.
సార్ ఇక్కడ స్నేహితుడా అని మాట్లాడాడు సార్, దాన్ని ఎలా తీసుకోవచ్చు సార్? ప్రైస్ లార్డ్ సార్.
స్నేహితుడా అని మాట్లాడాడు, ఎలా తీసుకోవచ్చా? సరే ఎన్నో వాక్యం అమ్మా
12వ వచనంలో ఉంది సార్. పెండ్ల వస్త్రం ధరించిన వ్యక్తిని చూసి స్నేహితుడా అన్నాడు.
12వ వచనంలో స్నేహితుడా అన్నాడు. ప్రకాష్ స్నేహితుడా అన్న మాటని ఎట్లా తీసుకోవాలి సార్ అని అడుగుతున్నారు, చెప్పండి. ప్రకాష్ మీ వాక్యమే బ్రదా. యా హి సెడ్ ఫ్రెండ్. చెప్పండి. ప్రకాష్ బ్రదర్ మీ వాయిస్ రావట్లా, మీ వాక్య భాగంలోనే
డయాబెటిస్టర్.
చెప్పండి, మీరు టైం తీసుకోవడానికి లేదు, ఆరైపోతుంది అక్కడ. చెప్పండి
సార్. కుమారులుగా స్నేహితులుగానే పిలిచాడు కదా సార్, ఒక దగ్గర కుమారులుగా పిలిచారు, ఒక స్నేహితుడిగా పిలిచారు కదా సార్. ఇక్కడ స్నేహితుడిగా
పిలిచాడు కదా సార్, కాదు స్నేహితుడా అని పిలిచాడంటే దాని మీద మీ ఆలోచన చెప్పండి. ఎవరైనా మాట్లాడతారా స్నేహితుడా అని పిలవడాన్ని ఎట్లా తీసుకోవాలి
సార్? ప్రైజ్ లాడు సార్. ఇక్కడ స్నేహితుడు పిలవడానికి సార్, అతను ఏదైతే చీకటి గదిలో వేయబడ్డాడు అతని మీద అతనికి ఏ విధమైన ద్వేషం లేదు సార్. అతను అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి పెండ్లు విందుకు పిలిచారు సార్. కానీ స్నేహితులను పిలవడానికి ఏంటంటే అక్కడ ఉన్న వారి మీద ఎవరి మీద కూడా పర్సనల్ గా కోపం గాని ద్వేషం గాని లేదు, అందుగురించే పిలిచాడు. కానీ అతను వేయడానికి కారణం ఏంటంటే అతను వస్త్రం సరిగా లేదు కాబట్టి చీకటి గదిలో వేయబడ్డాడు సార్. అందరినీ ప్రేమించాడు కాబట్టి అందుగురించి అతను కూడా స్నేహితులను పిలిచాడు సార్. సర్ప్రైజ్ లేదు సార్.
ద్వేషం అయితే లేదు, కానీ అతను సిద్ధపాటు లేదు కాబట్టి ఆ స్నేహితుడు కాస్త శత్రు అయిపోయాడు అని చెప్పేసి అంటాడు లోకమార్. ఇందాక మనం సజీవ వాహిని కామెంటరీ నుంచి మాట మీద ఆధారపడ్డట్టున్నాం. ఈ పెళ్లి బట్టలు అంటే క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన వారందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చే నీతి న్యాయాలు, దేవుడు ఉచితంగా ఇచ్చే నీతి న్యాయాలు అని కామెంటరీలు అన్నారు. మాట్లాడుతున్నావా?
మీ స్క్రీన్ రావట్లేదు సార్, ఒకసారి షేర్ చేస్తే క్లారిటీ ఉంటుంది.
నా స్క్రీన్ రావట్లేదా? ఓకే సార్. నువ్వే స్క్రీన్ క్యాన్సిల్ చేసావు ఏంటి?
లేదు సార్.
ఓకే, ఇక్కడ 11వ వచనంలో పెండి బట్టలు అంటే క్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించిన వారందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చే నీతి న్యాయాలు. సో దేవుడే ఉచితముగా రక్షణను ఇస్తాడు, బాగుంది. అది ఒక రక్షణ వస్త్రం అనుకుంటే ఇంకా ఆ వ్యక్తి చేయడానికి ఏముంది, ఆయన ఇచ్చాడు. అందుకోసం మనం నీతి న్యాయాలు అన్న మాట దగ్గర నీతి క్రియలు, మనం క్రియల ద్వారా రక్షణ పొందలేదు గాని క్రియలు చేయడానికి రక్షణ పొందాం. ఎఫెసీ పత్రిక 2లో ఉన్న మాటని ఆధారం చేసుకోవడం బాగుంటుంది. కొత్త నిబంధన వాక్యాలు కూడా రాశారు. దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చినప్పుడు ఆయన నరకంలో పంపించడానికి ఏమి ఉండదు. అందుకోసం నీతి క్రియలు నీతి న్యాయాల కంటే నీతి క్రియలుగా తీసుకోవడం బాగుంటుంది అని నా భావన. దానికి చక్కటి వాక్యాన్ని ప్రకటన గ్రంథం కూడా మీరు కోట్ చేశారు. రైట్, ముందుకెళ్దాం. స్నేహితుడా అన్నకాడ ఈ ఆలోచన బాగున్నాయి. స్నేహితుడు అన్నకాడ ఆయనకి అందరూ అందరిని సమానంగానే చూస్తున్నాడు, ఎవరి మీద ఏమి కోపం లేదు అట్లాంటిది. అయితే ఎవరైతే దానికి తగ్గట్టుగా జీవించరో వారి విషయంలో కూడా పక్షపాతం ఏముండదు, అందరికి ఒకటే ట్రీట్మెంట్, అందరికి ఆహ్వానం ఉంది, సరిగ్గా లేని వాళ్ళకి శిక్ష ఉంది అన్నమాట చూస్తా ఉన్నాం.
సార్ ప్రైజ్ లేదు సార్.
మాట్లాడు నవీన్.
సార్. యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులు అని చెప్తున్నారు సార్.
నీ పాయింట్ ఏంటి? ఆ వ్యక్తి మరి ఆజ్ఞాపించింది ఆగాగు, ఆజ్ఞాపించింది ఆ వ్యక్తి చేయట్లేదు కదా, అందుకే కదా నా చీకట్లో నెట్టేశాడు. మరి అది దాన్ని ఎట్లా నువ్వు కనెక్ట్ చేస్తున్నావు ఇక్కడ?
ఆజ్ఞాపించిన వాటిని వారినే స్నేహితులుగా ట్రీట్ చేస్తున్నారు సార్, మిగతా వాళ్ళని కాదు సార్. మిగతా
స్నేహితుడు అని పిలిచింది ఎవరిని? పాటిస్తున్న వాడినా పాటించిన వాడినా? మీరు బైబిల్లో ఉన్న వాక్యాలు కనెక్ట్ చేస్తున్నప్పుడు మేజర్గా కాంటెక్స్ట్ లో వెళ్ళండి. కాంటెక్స్ట్ లో క్లారిటీ లేనప్పుడు బయటకు వెళ్ళండి. అదేమో ఆ వ్యక్తిని ఇక్కడేమో ఆ వ్యక్తి పాటించట్లేదు, ఆ వ్యక్తిని స్నేహితుడు అని పిలిచి ఆయన నరకాన్ని పంపించేస్తున్నాడు అనుకుందామా? రెండు, ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా మీరు కొంచెం కాంటెక్స్ట్ అర్థం చేసుకుని టైం యూటిలైజ్ అయ్యే ప్రశ్నలు అడగండి. మీరు ప్రతి దాని వెనకాల క్వశ్చన్ మార్క్ పెట్టి మౌనంగా ఉంటున్నాడు కారణం ఏంటి, గట్టిగా మాట్లాడాడు కారణం ఏంటి, ఇట్లాంటి కాకుండా కాంటెక్స్ట్ ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకునే ప్రశ్నలు మాట్లాడితే దానికి కొంత టైం ఇన్వెస్ట్ చేసిన అర్థం ఉంటుంది. స్నేహితుడు ఆయన పిలిచినప్పుడు దాని సరిపోద్ది. ఆయన అందరినీ ప్రేమగా చూస్తాడు, ఆయనలో కోపం లేదు, ఆయనలో పక్షపాతం లేదు అన్న మాటతో ఆగిపోయి ముందుకెళ్ళిపోతే బాగుంటది. స్నేహితుడు అన్న మాటలు వరుసగా పంపిస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ పంపిస్తున్నారు. యెషయా 61:10 రక్షణ వస్త్రములు అని ఉంది, రక్షణ వస్త్రాలు ఉంది అని చెప్పి ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకే మీరు బయటకు వెళ్ళొద్దండి పిండి వస్త్రం దగ్గర. అంటే రక్షణ వస్త్రము అన్న మాట బాగుంది, రక్షణ పొంది అందరూ రక్షణ పొందారు, రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చేది అని మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నరకలేడని కారణం ఏముంది? ఆ వ్యక్తి పాత్ర లేకపోతే రక్షణ ఉచితం, దేవుడు ఇస్తాడు. అందుకే Ephesians 2:10 చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. క్రియల ద్వారా రక్షణ పొందలేదు కానీ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం సృష్టింపబడ్డాం. ఆ రక్షణ వరకు అందరూ సమానమే. రక్షించబడ్డవారు మౌనంగా కూర్చోవడం ప్రమాదం, రక్షించబడ్డవారు దాన్ని తగినట్టుగా జీవించకపోవడం ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరిని మంచోళ్ళు చెడ్డోళ్ళని అందరిని పిలిచేశాడు. అందరూ పాపులే, ఒకడో నీతిమంతుడు లేడు, అందరూ పాపులే. కానీ మరి ఈ ఒక్క వ్యక్తిని మెడబట్టుకుని నరకంలోకి పంపించే కారణం ఏంటంటే పెండ్లు వస్త్రం లేకుండా ఉన్నాడు. దానికి మనం ఆ వ్యక్తి సిద్ధపడాల్సినట్టుగా సిద్ధపడతా లేదు ఆ వ్యక్తి అని మనం రక్షణ వరకే ఆగిపోకుండా రక్షించబడ్డవారు ఎట్లాగుండాలో అలా లేడు, లేదా నీతి క్రియలు చేయట్లేదు, సత్క్రియలు చేయట్లేదు అని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. సరే, ముందుకెళ్తున్నాను. 13:14 సువర్ణరాజు గారు, మీ వాక్య భాగాల్లో మీరు మాట్లాడేది ఏమైనా ఉందా?
ప్రైజ్లాడ్ సార్, నేను క్లియర్ గా ఉన్నాను సార్, ఏమైనా చెప్తే.
సువర్ణరాజు గారు సిద్ధపాటుతో ఉన్నారు, మీకేమైనా ప్రశ్నలుంటే ఆయన క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమైనా ప్రశ్నలుంటే మీరు అడగచ్చు. మళ్ళా నాగమణి గారు వెస్ట్ గోదావరి, ఆయన ప్రేమస్వరూపేట, చాలా బాగుంది. ప్రేమస్వరూపి మెడబెట్టుకుని నరకంలో పంపించేశాడు, దాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేకపోతే 13:14 క్లియర్ గా ఉన్నాయి, మాకు ప్రశ్నలు ఏమని చెప్పండి, ముందుకెళ్దాం. స్టడీ
ముందుకెళ్ళండి సార్,
ముందుకెళ్దాం క్లియర్ అంటాడు. ఇక్కడ సువర్ణరాజు గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు లోకుమారే మాట్లాడాడు, ఆ వ్యక్తిని చీకట్లోకి త్రోసి వేశాడు అని మాట్లాడారు. చీకటి అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ప్రజలా సార్, చీకటి అంటే మనం అతను పెండ్లి వస్త్రాలు ధరించలేదని మనలో రక్షణ నీతి క్రియలు
వెళ్ళొద్దు.
చీకటి అంటే నరకం సార్, నరకం అండి, నరకం. మనం
బాగుంది, ఎందుకంటే దాని పక్కన మాట ఉంది, ఏడుపు పండ్లు కొరుకుట ఉండును.
చీకటి, ఏడుపు, పండుపురు కూడా నరకానికి సూచన. అంత స్పష్టంగా చూసారా, అందుకే చీకటి అంటే అని వెళ్ళకుండా డైరెక్ట్ గా చెప్పేస్తే ఎంత బాగుంటుందో. బాగుంది,
రైట్.
ఇంకేమన్నా ప్రశ్న ఉంటే అడగండి, ఏమి లేకపోతే ముందుకెళ్దాం. రైట్, ఏమి లేవని భావిస్తా ఉన్నాను. ఈ 14 వచనం మీద ఏమైనా మీ అవగాహన మాట్లాడతారా? పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే అంటే ఏంటి? అందరూ కాదా, కొందరేనా?
రైట్ సార్. ఆ పిలవబడిన వారు కొందరు, అనేకులు అని అన్నాడు సార్. ఏర్పరిచిన వారు కొందరే. ఇది మనం ప్రకటన 17:14 మనం చూస్తే దీని సారాంశం బాగుంటుంది సార్.
ఎంత ప్రకటన?
17:14 సార్.
17:14 చెప్పండి, మీరే చదివి మీరేమనుకున్నా చెప్పండి. అక్కడ మీకేం లేదు, అక్కడ ఏర్పరచబడ్డవారే ఉంది. ఆ ఏర్పరచబడ్డవారు కొందరు, పిలువబడ్డారు అనేకులు, దాని వివరణ ఇవ్వండి. ఎక్కడెక్కడ పిలువబడ్డవారు ఉందో ఆ వాక్యం చదువుకుంటూ కూర్చుంటే లేదు కాదు మనకి. ఇక్కడ
పిలువబడిన వారంటే మనం స్వస్థత కొరకు మన అందరూ కూడా పిలుస్తారు సార్. ఇందులో ఏర్పరచబడిన వారంటే దేవుణ్ణి నమ్మి ఆయన కొరకు మరి ఆయన రాజ్యానికి మనం సిద్ధపడి ఉన్నవారు. మేకలుగా, గొర్రెలుగా, మరి మేకలు అంటే పిలబడిన వారు అందరూ మేకలుగా తీసుకుందాం, ఏర్పరిచిన వారంటే గొర్రెలుగా తీసుకుందాం సార్. ఉపమాన రీతిగా దేవుని యొక్క నీతిని అంగీకరించి ఆయన నీతి క్రియల్ని మనం చేస్తేనే రాజ్యానికి వెళ్తామండి.
బాగుంది, చాలా బాగుంది. మిగతా మాట్లాడతారా? పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. ఈ వాక్యాన్ని ఈ కాంటెక్స్ట్ లో ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కాంటెక్స్ట్ లో అన్నకాడే మీకు సరైన మాట సమాధానం వస్తారు. పైన ఆ 13 వచనాల వెలుగులో అనేకులు ఎవరెక్కడ పిలువబడ్డవారు, అందరు ఎవరెక్కడ ఏర్పరచబడ్డవారు, ఇక్కడే వెతకండి. ఇక్కడ వెతికితే మీకు సమాధానం దొరుకుతుంది. దయామతీస్, మీరు ట్రైనింగ్ టీం వాళ్ళు వినమ్మా, విను. ట్రైనింగ్ టీం వాళ్ళు వాళ్ళు మాట్లాడకపోతే మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతూ ఉండే కోఆర్డినేటర్ గమ్ముగా ఉంటే మనమున్న దానికోసం కాదు, వాళ్ళు మాట్లాడించడం కోసం. వాళ్ళు రాంగ్ గా వెళ్తా ఉంటే కాదని కౌంటర్ వేయడం కోసం ఉన్నారు. మీరు మీరేం మాట్లాడుతున్నారు? ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నా చూస్తున్నారు మన ముఖాలు. వాళ్ళు మాట్లాడు వాళ్ళు యేసు
సార్. అంటే దేవుని పిలవబడిన వారు అనేకులు అంటే దేవుని మాటలు అనేక మందికి చేరుతా ఉన్నాయి సార్. మరి యేసుక్రీస్తు వారే దేవుడు అని చెప్పి ఆయన ద్వారా రక్షణ వస్తా ఉందని అనేక మందిని పిలవబడతా ఉన్నారు. కానీ ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో వారు మాత్రం ఆ కొందరులో ఉంటారు సార్. మరి ఎంతమందికి సువార్త అందినప్పటికీ ఎవరైతే వారు రారో వారు అనేకులుగా ఉండిపోయారు. ఎవరైతే దేవుడిని అంగీకరించి ఆయన ఇష్టంగా జీవిస్తున్నారో వారు కొందరుగా ఉన్నారు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
చాలా బాగుంది నీ ఎక్స్ప్లెనేషన్, చాలా బాగుంది. ఒకసారి నువ్వు కాంటెస్ట్ కనెక్ట్ చేయి. పైన 13 వచనాల్లో వెలుగులో కూడా మాట్లాడు, లోకంలో సువార్త అందరికి వెళ్తా ఉంది, అందరూ అంగీకరించట్లేదు, కొంతమంది అంగీకరిస్తున్నారు, వాళ్ళే దేవుడి ఏర్పాట్లో ఉన్నారు అన్నదాన్ని బాగా కనెక్ట్ చేసు. పై 13 వచనాలతో కనెక్ట్ చేసి మాట్లాడు. ఇంకేమైనా మాట్లాడతారా? బాలయేసు మాట్లాడాడు, కాంటెక్స్ట్ లో మాట్లాడాడు, ఇంకా బాగా.
సర్ప్రైజ్ లా సార్. పిలువబడిన వారు మనం పై వచనంలో చూసుకుంటే రాజు ముందుగా కొంతమందికి ఆహ్వానం తెలియచేశారు సార్, కానీ వారు రాలేదు. రాకపోగా వారిని అక్కడ హింసకు గురవడం జరిగింది సార్. అయితే ఆయన మాటకు ఎవరైతే రాజు మార్గాల్లోకి వెళ్లి ఆ చెడ్డవారు ఎవరైతే వచ్చారో, వారు చెడ్డవారు అయినప్పటికీ కూడా యొక్క రాజు యొక్క ఆజ్ఞను వారు పాటించారు కాబట్టి వారు అల్టిమేట్ గా విందులో ఉండగలిగారు సార్. వీళ్ళు ఏర్పరచబడిన వారు సార్.
చాలా బాగుంది. పైన మనం చూసేది ఆయన వాళ్ళందరినీ పిలిచాడు. అక్కడ ఇజ్రాయెల్ యూదావాన్ని పిలిచాడు. మేము రాము, మాకు చాలా బిజీ ఫండి అన్నారు. ఆయన మిగతా వాళ్ళని పిలిచాడు. మిగతా వాళ్ళని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వారిలో కూడా వచ్చి తగిన వారుగా కొంతమంది లేరు. అలాంటి వారు బయటకు పోతున్నారు. సో అందరూ రక్షణ పొందిపోతారు, అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏ ఒక్కరు నరకానికి పంపించడం అది సరైన వ్యాఖ్యానం కాదు.
అందరూ కాదు కొందరే, అందరికీ ఆయన అవకాశం ఇస్తున్నాడు గాని ఏర్పరచబడ్డవారు కొందరే అని కాంటెస్ట్ లో చూడగలుగుతున్నాం. ఎవరో మాట్లాడుతున్నారు, ఇక్కడ కామెంటరీలో కూడా మాట చేస్తున్నాం, శుభవార్త ఆహ్వానం అనేక మందికి వెళ్తుంది, అయితే కొద్ది మంది మాత్రమే దేవుడు ఎన్నుకున్నవారుగా తమను తాము కనపరుచుకుంటారు. ఈవెన్ ఇక్కడ నేను సంఘాన్ని కనెక్ట్ చేయమంటాను, సంఘాల్లో కూడా చాలా మంది సంఘాలకు వస్తూ ఉంటారు కానీ నిజంగా వాళ్ళు పరలోక రాజ్యాన్ని సిద్ధపడుతున్న వారిగా కొద్ది మందే కనబడతారు, మిగతాందరూ నామినర్గా కనబడతారు. అది పెద్ద మోసం, దాన్ని మనం అర్థం చేసుకోవడం మన జీవితానికి అన్వయట్ చేసుకో అన్వయించుకోవడం కూడా చాలా బాగుంటుంది. రైట్, ముందుకెళ్తాను తర్వాత యా మాట్లాడు బ్రదర్.
సార్ 2 పేతురు 1:10 ఉంటారు సార్, దీనికోసం మీ పిలుపును ఏర్పాటును స్థిరపరుచుకున్నట్టుకు జాగ్రత్త పరుడి. ఎవరైతే అలా జాగ్రత్తగా ఆ పిలుపుకు ఏర్పాటుకు తగినట్టు జీవిస్తారో వాళ్ళే ఏర్పరచబడిన వారు సార్.
అంతే, మనకి అలాగే అర్థమవుతుంది కొంతమంది అంటే ఎలా ఉంటారు వాళ్ళు, మీరు అన్నట్టుగా రక్షణ వస్త్రం దానికి తగ్గట్టుగా ఆ నీతి క్రియలు అని మనకు అర్థమవుతుంది. కానీ అనేకులు బయట ఉన్నట్టుగా మేము బిజీగా ఉన్నాం, మాకు చాలా పనులు ఉన్నాయి, పని పాట లేనోడు ఏదో అలా ఉంటాడు, మేము ఇవాళ ఎందుకు రాలేదట పెళ్లి ఎందుకు ఏమి సాకులు చెప్తా ఉన్నారు చెప్తున్న సాకులు ఎంత విచిత్రంగా ఉంటాయో. లోకాసు వార్తలు ఇంకా బాగా రాస్తాడు, లోకాసు వార్త ఇంకా బాగా రాస్తాడు. ఒకడు పొలానికి పోయాను, మరి ఒకడు వ్యాపారానికి వెళ్ళాను. మాకు పొలాలు ఉన్నాయండి, మాకు వ్యాపారాలు ఉన్నాయండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, ఆయన ఏదో రమ్మన్నాడు, ఆయన ఏదో చేయమన్నాడు అని చెప్పేసి ఆయన చుట్టూ తిరిగితే మాకు ఎట్లా కుదురుతుందండి అని చెప్పి వాళ్ళకి ప్రభువు కంటే పొలం ఎక్కువ, ప్రభువు కంటే వ్యాపారం ఎక్కువ. అట్లాగే మనలో చాలా మందికి, మనకు కూడా చాలా బిజీ, చాలా పనులు ఉన్నాయి, ప్రభువు కంటే చాలా ఎక్కువ. అట్లాంటి మనల్ని ఇంకా బతిమాలుకొని తీసుకొని పోయి పరలోకం ఇస్తాడని చెప్పేసి చల్లగండానికి వీల్లేదు. ఈ ఉపమానం అసలు ఒప్పుకోదు. చాలా రోషంతో చాలా పౌరుషంతో వాళ్ళెవ్వరు నా విందు చూడడానికి వీల్లేదు, ఆయన వాళ్ళందరిని ఆపేశాడు. ఆయన దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. రైట్, ముందు కొనసాగుదాం మరి. తర్వాత 15:16 సునీల్ వెస్ట్ గోడారు కోఆర్డినేటర్, 15:16 నీ వాక్య భాగంలో మాట్లాడేది ఏమైనా ఉందా
సార్? ప్రెజెంట్ సార్ ఏమీ లేదు సార్, ఏమన్నా ప్రశ్నలు ఉంటే నేను సమాధానం చెప్తాను సార్.
మా ఇమానియల్ ఏమంటారంటే 12 తేదీ లీడర్స్ మీరు కనెక్ట్ చేసి మాట్లాడతాడు. మేము అందరినీ పిలిచాం, మంచి బిర్యానీ పెడతాం, మంచి భోజనం పెడతాం, ఆంధ్ర రుచులు మీకు రుచి చూపిస్తాం అని పిలిచాం. అందులో 100 మంది మేము రామండి, మేము రాలేవండి, మాకు సెలవులు దొరకవండి అన్నారు. ఇంకేం చేద్దాం, బతిమాలు బొచ్చుకించి రెండమ్మా రెండమ్మా రెండని చెప్దావా, పెళ్ళిందుకు రాకపోతే పోతావు అని అంటాడు ఆయన. బాగుంది ఇమానియల్. సునీల్, నేను క్లారిటీతో ఉన్నాను, ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి, నేను చెప్తాను అంటున్నాడు సునీల్. మంచి మాట సునీల్. 15:16 ప్రశ్న ఉంటే అడగండి.
ప్రైజ్ లాడ్ సార్. సార్ ఇక్కడ శిష్యులు, సార్ ఇక్కడ శిష్యులు ఆయననే చిక్కుపరచాలని చూస్తా ఉన్నారు సార్, ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. అలాంటి ఉద్దేశంతో ఉన్న పరిసయ్యలు సార్, అలాంటి సమయంలో ఆయన్ని ఇక్కడ ఆయన ఒక గుణాతి గుణాలను తెలియచేస్తా ఉన్నారు సార్. నువ్వు సత్యవంతుడు, నువ్వు మార్గాన్ని సత్యంగా నడిపిస్తా ఉన్నావు, బోధిస్తా ఉన్నావు, ఎవరిని లక్ష్య పెట్టవని అంటున్నారు కదా సార్. చిక్కు పెట్టాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన యొక్క గుణాలను ఎందుకు తెలియచేస్తా ఉన్నారు సార్? నువ్వు మంచివాడు అని చెప్పేసి ఆయన ఎందుకు పొగుడుతా ఉన్నారు సార్? అక్కడ
బాగుంది, చాలా చక్కటి ప్రశ్న సునీల్. నీకు ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళు ఆయన తిడతా లేదు, ఆయన పొగుడుతున్నారు, కానీ మనసులో మాత్రం చిక్కు పెట్టాలనుకుంటున్నారు. చిక్కు పెట్టాలనుకున్న వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారు అని అడుగుతున్నాడు ప్రశ్న. ఏమైనా చెప్తావా? మా సందీప్ అంటాడు కాన్ఫరెన్స్ కి రమ్మంటే ఎన్నున్నో రీజన్ చెప్తున్నారు, రమ్మని, పెళ్లి విందుకి, రాజు దగ్గరికి రండి, పెళ్లికి రండి, పరలోకానికి రండి, ఉచితం, మీకు రూపాయి ఖర్చు లేదని పిలిచినా సరే
రకరకాల సాగులు చెప్తున్నారు, ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నారు, బాగున్నాయి మీ ఆలోచనలు. సునీల్ ప్రశ్నకు ఏమైనా సమాధానం చెప్తావా?
సార్
మాట్లాడు సునీల్.
సార్ సార్
వాళ్ళు అయితే ఇంకెవరైనా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడండి
సార్. ప్రయోజనం
ఒక నిమిషం ఆగు, గంగాధర్ మాట్లాడు.
వీరు పొమ్మని వారు కాదు పొగపెట్టువారు అన్న టైప్ లో పొగుడుతూ వెనక ఎంచాలని చెప్పి, దోషాలు ఎంచాలని చెప్పి మాట్లాడుతున్నారు సార్.
పొమ్మనేవారు కాదు పొగపెట్టేవారా? ఇదేదో ప్రాస బాగుంది కానీ ఆ ప్రాస ఇక్కడ చెప్తే అనిపించింది.
అంటే ఆయన లోపాలు ఎందుకోవాలని చెప్పి ఆయన పొగుడుతూనే వెనకాల ఏం చెప్తారని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితులు అని చెప్పి నేను అనుకుంటాను.
బాగుంది బాగుంది. బాలయ్య మాట్లాడతావా?
సార్ సార్ ప్రజలేడ్ సార్. మరి వారు ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే 17వ వచనంలో ఉన్నా సార్. ఎందుకంటే సార్ అలా ఆ పన్ను ఇచ్చే విధానం గురించి ఆయన ప్రశ్నిస్తే ఆ విధంగా ఆయన్ని ఈ విధంగా పొగిడి వారి యొక్క ప్రశ్నకు ఆయన సమాధానం ఆయన నోటంబడి వస్తే కనుక అక్కడ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సార్. అక్కడ రోమా ప్రభుత్వానికి లేకపోతే ఇజ్రాయెల్ కి మధ్య స్విచ్ పెట్టడానికి ఒక అవకాశంగా ఉంది సార్. అందుకోసం వాళ్ళు దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆ యొక్క సమాధానం వస్తే ఆయన చిక్కుల్లోకి వెళ్తాడు కాబట్టి బోధకుడు నువ్వు సత్యవంతుడివి, నీ మార్గం సత్యంగా బోధిస్తున్నావు, నువ్వెవరిని లక్ష్య పెట్టవు, నీకే మొహమాటం లేదని తెలియపరుస్తున్న సందర్భం సార్.
బాగుంది బాగుంది. ఇంకొకరు మాట్లాడతారా? ఏసయ్యను చిక్కును పెట్టడానికి పొగుడుతున్నారు. వాస్తవానికి చిక్కును పెట్టడానికి తిట్టాలి కదా, పొగడడం ఏంటి? పొగడతలు ఇప్పుడు మనకు నచ్చుతాయి కదా, పొగిడే వాళ్ళు మన దగ్గర రానిస్తాం కదా. కొంచెం ఆలోచించండి
సార్. ప్రయోజనం సార్ అంటే పొగుడుతున్న కారణం ఏంటంటే సార్ ఆ చిచ్చు ఎలా వస్తుందండి సార్? అక్కడ ఆ యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పడం ద్వారా చిక్కు వస్తుంది సార్. అంటే అక్కడ పన్ను చెల్లించడం కైసరికి చెల్లించాలా లేకపోతే చెల్లించుకోవాలి
చెప్పింది అర్థం ఏంటి? మిగతా మాట్లాడతారా? మాట్లాడండి, ఇంకా విందా, ఇంకా బెటర్ గా మాట్లాడతారు.
సార్ ప్రయత్నిస్తాడు సార్.
చెప్పండి
సార్. ఇక్కడ నెక్స్ట్ వచనంలో కూడా ఉంది సార్, అంటే ప్రభువు వారి చెడుతనాన్ని ఎరిగి అంటే వేషధారులాగా వాళ్ళ పైన మాత్రమే నోటి మాటతో మాత్రమే ప్రభువుని అక్కడ గనపరుస్తున్నట్టుంది సార్. ఆయన అంతరంగా నెరిగిన వాడు కాబట్టి అక్కడ మాట్లాడతాడు సార్. కాబట్టి వాళ్ళ నోటి మాటతో మాత్రమే ఆయన పొగుడుతున్నారు.
కాదమ్మా, పొగిడే వాళ్ళని మనం ఫ్రెండ్స్ గా తీసుకుంటాం కదా, కానీ పొగిడే వాళ్ళు ఎనిమీస్ గా ఉన్నారు అని ఎనిమి పొగుడుతాడా ఎనిమి లేకపోతే తిడతాడా అని అడుగుతున్నాను.
అక్కడ వారు చిక్కుపరచడానికే కదా సార్ ఇప్పుడు పన్ను ఇవ్వాలి అని అంటే యూదులు మరి ఆయన్ని ప్రభువుకి అంగీకరిస్తున్నారు కాబట్టి వారు ద్వేషిస్తారు. అట్లాగే మరి కలిసి పనికిపోతే మరి అక్కడటువంటి పరిశైలు మరి ఆయన్ని చిక్కుపరుస్తారు. అంటే ఆ రెండింటికి మధ్యలో ఆయన ఇరికించడానికి పై నోటి మాటదు అంటే వాళ్ళు సున్నమ కొట్టిన సమాధి లేనటువంటి మాట కూడా మనం చూస్తాం సార్. పరిశైలు వాళ్ళ గురించి ఆయన హృదయం నిరిగిన వాడు కాబట్టి ఆ మాట మాట్లాడతాడు అక్కడ. కాబట్టి వారి పైన మాత్రమే వాళ్ళు ఎదుట వారు మంచివారుగా ఉండడానికి అలాగ మాట్లాడవచ్చు అని నేను అనుకుంటున్నాను.
బాగుంది మీ ఆలోచన. చాట్ బాక్స్ లో ఏం పెడతాలా? అందరూ ఏమైనా ఉంటారు కురుగుపాట్లు వెళ్ళినట్టున్నారు. చాట్ బాక్స్ లో ఏం పెడతలేదు, వెళ్ళే మాట్లాడతలా. సాధారణంగా మనం ఏమంటామంటే పొగిడే వాళ్ళు ఫ్రెండ్స్ అని అనుకుంటాము, కానీ పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టినట్టు సామెతల గ్రంథంలో రాయబడింది. పొగిడేవాళ్ళని ఎప్పుడు మీరు పాజిటివ్ గా చూడడానికి వీల్లేదు. పొగుడుతారు, మొలక చెట్టు ఎక్కిస్తారు, అక్కడి నుంచి కిందకి నెట్టేస్తారు. అందుకోసం పొగడతల దగ్గర మోసపోవడానికి వీల్లేదు. సాధారణ నిజంగా పొగుడుతాడు, పొగిడి పాడు చేస్తాడు. వీళ్ళ పొగిడి ఆయన చేత ఈ మాట చెప్పించడం కోసం మంచిగా నువ్వు సత్యవంతుడివి, నువ్వు సత్యంగా బోధిస్తావు, నువ్వు లక్ష్యం చేయు, మొహమాటలు లేనడివి, నువ్వు ఏదైనా సూటిగా చెప్పేస్తావు, ఎవరికి భయపడవు, ప్రభుత్వానికి కూడా భయపడవని చెప్పి ఆయన్ని పొగిడి ఆయన్ని చిక్కును పెట్టడానికి ట్రై చేస్తున్నారు. మనల్ని కూడా పొగిడే వాళ్ళు ఇలాగే ఉంటారు. పొగిడే వాళ్ళు చాలా ప్రమాదం, పరీక్ష చేసుకోవడం మంచిది.
తర్వాత 17:18 స్వామి
రాజకొండ
సార్ వందనాలు సార్.
ఏమన్నా మాట్లాడతావా
సార్? ఏం లేదు సార్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా.
సామెతలు 27:6 సుసన్న కోట్ చేసింది, ఆ మేలు కోరి స్నేహితుడు గాయాలు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. స్నేహితుడు నిజంగా సరిదిద్దుతాడు, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అంటాడు. మగవాడు నువ్వు అంత కాదు ఇంత కాదని పొగుడుతాడు. పొగిడేవాడు ఎప్పుడు సాతాన సంబంధి అని నిజంగా పొగిడేవాళ్ళు నాకు తెలిసి ముఖస్థుతి చేయరు. వాళ్ళు మనం చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మనతో స్నేహం చేస్తారు, పొగట్రు. పొగిడేవాడు మాత్రం గొర్రెలు చేస్తాడు. అది ఇక్కడ వాళ్ళ స్వభావం అదే. వాళ్ళు పీతి పనులు పొగిడి గోతులు తీస్తున్నారు, దాన్ని మనం చూడగలుగుతున్నాం. బాగుంది. ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. స్వామి సిద్ధంగా ఉన్నాడు. స్వామి ఎలా మాట్లాడు
అంటే వాళ్ళు చెప్పిన మాటలు పొగిడేది ఉన్నా కానీ అవి ఆ గుణలక్షణాలు ఆయన కరెక్టే కదా సార్? అంటే ఆయన మొహమాటలు లేకుండా మాట్లాడతాడు, చక్కగా బోధిస్తాడు.
గుణలక్షణాలు కరెక్టే అని వాళ్ళు భావిస్తే వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? అందుకోసం అక్కడ వాడుతున్న పదజాలం కూడా మోమాటం లేనివాడు ఎవరిని లక్ష్య పెట్టవో, ప్రభుత్వానికి భయపడవో, కాబట్టి పన్ను ఇవ్వడం న్యాయమా చెప్పు అని వాళ్ళు ఆయన్ని చిక్కుని పెట్టడానికి మొలక చెట్టెక్కిస్తున్నారు.
కరెక్టే సార్, కరెక్టే. కానీ అవి కరెక్టే కదా సార్? ఆయన మాట్లాడేటప్పుడు గానీ బోధించేటప్పుడు మొహమాటం లేకుండా ఆయన మాట్లాడడం.
నేనేమంటానంటే కరెక్ట్ అని నన్ను నేనేమంటానంటే సాతాను బోధ ఎప్పుడు కూడా సగం కరెక్ట్ ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. సగం కరెక్ట్ గా ఉంది కాబట్టి అదంతా కరెక్ట్ అనలేము. ఆ వెనకాల సగం అబద్ధం ఉంటుంది, కలిపి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడి మార్గ సత్యంగా బోధిస్తున్నాడు తెలుసు, మరి ఎందుకు అంగీకరించలేదు వాళ్ళు? అందుకోసం హాఫ్ ట్రూత్, ఫుల్ ట్రూత్ కాదు హాఫ్ ట్రూత్. సగం నిజం, సగం మరలా అబద్ధం. ఆయన మొహమాట లేనివాడైతే ఎవరిని లక్ష్య పెట్టకపోతే ప్రభుత్వానికి అనుకూలం ఎందుకు మాట్లాడతాడు ఆయన? అది నా ఆలోచన. మేబీ నువ్వు అనుకున్నది కరెక్టే కానీ నేను అనుకునేది హాఫ్ ట్రూత్ అంటాను, ఫుల్ ట్రూత్ కాదంటాను. స్వామి 17-18 వచనాలు సిద్ధంగా ఉన్నాడు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, ఆయన క్లారిఫై చేయగలుగుతాడు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
గంగాధర్
సార్, అక్కడ హేరోదీయులు ఉండడం బట్టి వాళ్ళు ఆ క్వశ్చన్ వేశారు సార్. అంటే వీళ్ళ హేరోదీయులు అంటారా అధికారులు, సంథింగ్ అధికారులు ఉన్నందువల్ల ఆ విధమైనటువంటి కైసెల్ పన్ను ఇవ్వడమా వాళ్ళు ఉండడం బట్టి ఆ క్వశ్చన్ వేశారంటారా సార్?
ఈ ప్రశ్నకు హేరోదీయులకు ఏంటి సంబంధం అని అడుగుతున్నాడు గంగాధర్ స్వామి. స్వామి
సార్ ఉందా, నా వాయిస్ వస్తుందా సార్?
వస్తుంది, మాట్లాడు. హేరోదీయులకు ఈ ప్రశ్నలకు ఏంటి సంబంధం అని అడుగుతున్నాడు ఆయన.
సార్ ఇక్కడ హేరోదీయులు
ప్రశ్న అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మాట్లాడమంటే మాట్లాడతాడు.
ఒకసారి ఒకసారి
హేరోదీయులుకి వాళ్ళు ఈ ప్రశ్న అడగడానికి ఏంటి సంబంధం అని అంటున్నాడు.
అంటే హేరోదీయులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అతన్ని చిక్కులో పెట్టాలన్న ఉద్దేశంతో ఆ పన్ను గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు సార్. అంటే కావాల్సింది ఏంటంటే వాళ్ళు కేసు ప్రభుని ఎలాగైనా కానీ చిక్కులో పెట్టాలి ఆ ఉద్దేశంతోనే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం సార్.
నీకేమైనా సమాధానం వచ్చిందా గంగాధర్? ఇక్కడ రక్షణ వస్త్రాల కోసం మాట్లాడుతున్నప్పుడు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి బైబిల్ హబ్ చూస్తున్నానండి. బైబిల్ హబ్ లో రక్షణ వస్త్రం అని ఉంది, అక్కడితో ఆగిపోలా. అక్కడితో ఆగిపోకుండా ఇక్కడ ప్రకటన 19 కోట్ చేశారు. వాటిని
ద రైచియస్ యాక్ట్స్ ఆఫ్ ద సెయింట్స్ అన్నారు. జకరియా కోట్ చేశారు. జకరియా కోట్ చేసినప్పుడు ఫిల్తీ ర్యాక్స్ అది కోట్ చేశారు. రైట్ మాట్లాడు గంగాధర్.
సార్ వారు హెరోదీలు అన్నవాళ్ళు అప్పుడు అంటే కైసర్కి పన్ను ఇచ్చే సందర్భంలో వాళ్ళు ఒకనొక అంటే వాళ్ళకి ఏమన్నా కొంచెం అధికారాలు ఏమన్నా ఉండి వాళ్ళని తప్పుగా ఏమైనా మాట్లాడితే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం ఇటువంటి సందర్భం ఏమన్నా ఉండుంటదేమో, అందును బట్టే ఏసైని పొగుడుతున్నట్టుగా ఇక పన్ను ఇవ్వవసరం లేదు అని అంటారేమో, అందుకు ఏసైని చిక్కులు పెట్టాలని చెప్పి వారు ఆ ప్రశ్న వేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్.
చాలా బాగుంది నీ, అందుకే ఇక్కడ ప్రశ్నే అడగాల్సిన అవసరం లే, నీ పాయింట్ కూడా చెప్పొచ్చు. హెరోదీయులతో ఎందుకు పంపించారంటే వాళ్ళు వినాలి, ఏసయ్య చెప్పిన ఈ మాట వినాలి, అప్పుడు వాళ్ళు ఆయన కైసర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి పట్టుకుంటారు. కాబట్టి హెరోదీయులు కూడా పంపించారు. ఆ మాట చాలా బాగుంది, నీ ప్రశ్నకు నువ్వే క్లారిటీ ఇవ్వగలిగే బాగుంది. ఇంకేమైనా ప్రశ్నలుంటే అడగండి, ముందుకెళ్దాం. హిమానీయులు అంటాడు, హెరోదీయులు రోమా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారు, కైసరుకు పన్ను చెల్లించడం సరైనది అని భావించేవారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇక్కడ ఏమైనా ఇచ్చారు వాళ్ళు? ఆ సోర్స్ కూడా రాస్తే బాగుంటది, అదేమైనా హిమానీయులు కవిత్వం నుంచి వచ్చిందా లేకపోతే ఎక్కడైనా వారు ఎవరైనా రాశారా అన్నది కూడా అర్థం కావడం కోసం. రైట్ ముందుకెళ్దాం. మరి 19:24 బాలయేసు, నీ వచనాలు ఏమన్నా మాట్లాడు.
సార్ క్లియర్గా ఉన్నాను సార్, ఎవరైనా అడిగితే ప్రశ్న సమాధానం చెప్తాను సార్.
యా సిద్ధపాటుతో ఉన్నాడు, ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. 19:20 ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమి లేకపోతే నాకు ప్రశ్నలు ఏమన్నా అన్నారనుకోండి, మనం త్వరగా ముందుకెళ్ళిపోదాం, టైం కూడా అయిపోతుంది. ఉన్నాయనుకోండి మాట్లాడండి
సార్. ముందుకు వెళ్ళొచ్చు సార్,
టైం అవుతుంది, ముందుకు వెళ్ళొచ్చు. యా ముందుకెళ్దాం అన్నారు, ప్రశ్నలు ఏమి లేవట. అది అలాగే అర్థమవుతుంది, రూపాయి చేయి చూపించి రూపాయి పై రూపం ఈ రాత ఎవరిదని అడుగుతున్నాడు. చివరిగా 21:22 వచ్చినారు మంగాదేవి, నీ పోర్షన్ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా?
ప్రశ్నలు ఏమి లేవు సార్. ప్రెజ్లర్స్
ఆ ప్రశ్నలు ఏమి లేవు. మీకేమన్నా ప్రశ్నలుంటే మంగా మీకు హెల్ప్ చేయగలుగుతాది.
ప్రెజ్లర్స్ అడగచ్చు సార్.
ఇది తప్పకుండా.
అయితే ఇక్కడ 21 అక్కడ ఎక్స్క్రిప్టోర్ అంటూ ఉన్నారు సార్, కైసరు కైసరుకి దేవునికి దేవునికి చెల్లించమంటూ ఉన్నారు. అంటే అక్కడ పన్ను కేవలం కైసరుకి మాత్రమే కట్టేవారా లేకపోతే దేవునికి కూడా చెల్లించేవారా? ఒకవేళ దేవునికి కూడా చెల్లిస్తే ఏ విధంగా చెల్లించేవారు? కైసరు కంటే పన్ను రూపంలో కడతారు సార్, దేవునికి కూడా ఏ రకంగా చెల్లించేవారు?
అడిగితే అప్పుడు వివరంలోకి వెళ్ళి అర్థం కాకపోతే అప్పుడు మళ్ళీ అడగమంటాం, రిపిటేషన్ అక్కర్లా. మంగాదేవి నీ ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు కూడా పన్ను చెల్లించేవారు, ఎట్లా చెల్లించేవారు, పన్ను చెల్లించేవారా, అయితే ఎలా చెల్లించేవారు అని అడుగుతున్నాడు బాలయేసు. లోకుమార్ ఏమైనా
మాట్లాడతావా? చట్టాన్ని గౌరవించాలి కాబట్టి పన్నులు చెల్లించేవారు సార్. దేవునికి అంటే సమస్తాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనకి మన హృదయాన్ని జీవితాన్ని సమయాన్ని ఇవ్వాలని, సామెతలు 23:26 హృదయాన్ని ఇవ్వాలి సార్. మత్తాయి 22:37 ఆయన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని మనం ప్రేమించాలని దేవుడు.
కైసరువిది కైసరికి ఇవ్వాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి. ఆ దేవునిది ఏంటి, ఏమి ఇవ్వాలి దేవునికి? పన్ను అంటే డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఇంకేమైనా ఇవ్వాలన్న ప్రశ్నకు నువ్వేం చెప్తున్నావు?
దేవునికి హృదయం ఇవ్వాలి సార్.
దేవుడికి హృదయాన్ని ఇవ్వాలి, ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లే, హృదయం ఇస్తే సరిపోద్ది అంతేనమ్మా?
సమస్తాన్ని ఇవ్వాలి సార్ మనం.
హృదయాన్ని ఇస్తే సమస్తాన్ని ఇవ్వటం హృదయం కేంద్రం కాబట్టి శరీరం ఇవ్వాలని రాయబడింది, సమయం ఇవ్వాలని రాయబడింది, అన్ని ఇవ్వాలి దేవునికి, దేవునికి ఇవ్వాలి. ఎవరైనా దీని మీద దేవునికి ఏంటి ఏమి దేవుడికి చెల్లించాలి మాట్లాడితే సరిపోతుంది. ఇంకెవరైనా మాట్లాడతారా స్టడీ టీమ్? స్టడీ టీం వాళ్ళు దేవునివి దేవునికి చెల్లించటం ఏంటి, ఏవి దేవుడివి, ఏవి దేవుడికి ఇవ్వాలి, ఇస్తున్నామా లేదా అది మాట్లాడతారా? ఇక్కడ చాట్ కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు, సీజరు రాజ్యపాలన చేస్తూ వాడకంలో ఉన్న డబ్బును ముద్రిస్తూ ఉంటే ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం సీజర్కు పన్ను చెల్లించడం న్యాయమే. మనం డబ్బులు కడితేనే వాళ్ళ పాలన బెటర్గా ఇవ్వగలుగుతారు, ప్రభుత్వం లోబడమన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలు నెరవేర్చవలసిన విధులు కొన్ని ఉన్నాయి. వారు దేవునికైతే తమ హృదయాన్ని, ఆరాధనను, తమ అర్పణలను, జీవితాలను ఇవ్వాలి. ప్రభుత్వానికి పౌరులపై కొన్ని హక్కులున్నాయి, దేవునికైతే మరిన్ని ఉన్నాయి. రెండింటిని గుర్తించవలసిందే. కాబట్టి మనకి రెండు ప్రభుత్వాలు, మనకి భూలోక ప్రభుత్వం ఉంది, పరలోక ప్రభుత్వం ఉంది. ఇద్దరు రాజులు, పరలోకపు రాజు ఉన్నాడు, భూలోకపు రాజు ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందే, ఖచ్చితంగా బలవంతంగా ప్రతీది కూడా. ఒకవేళ చెల్లించకపోతే కరెంటు ఫీజు లాక్కెళ్ళిపోతారు, వాటర్ ట్యాప్ కట్ చేసేస్తారు, కేసులు పెడతారు, ఎందుకు చెల్లించు నీ బాధ్యత కదా అని అడుగుతారు. మరి దేవునివి దేవునికి చెల్లించాలి, అక్కడ మనం ఎట్లా ఉన్నాం, అలాగే దేవుడికి చెల్లించాల్సిన దేవుడికి చెల్లిస్తున్నావా అన్నది సూటి ప్రశ్న. ప్రభు చెప్పిన బోధ అది మనకు కూడా బాగా గుచ్చుకునేది, మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం కూడా బాగుంటుంది. రైట్, మనం అన్ని వచనాల మీద మాట్లాడుకున్న సజీవ వాహిని కామెంటరీ కూడా 11వ వచనం నుంచి నేను చూసుకుంటూనే వచ్చేసాను అనుకుంటున్నాను. సమయం కూడా అయిపోయింది, 4 నిమిషాల్లోనే అప్లికేషన్స్ కంప్లీట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రశ్నలు కూడా ఇంకేం లేవని భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ వచ్చిన వెంబడి వచ్చిన డిస్కషన్ అయిపోయిన తర్వాత కాంటెస్ట్ మాట్లాడాలి. సజీవాహిని కూడా అయిపోయింది, కాంటెక్స్ట్ మాట్లాడాలి, నెక్స్ట్ అప్లికేషన్ మాట్లాడాలి. మాట్లాడతారా కాంటెక్స్ట్ మాట్లాడతారా? మొదటి వచనం నుంచి 22వ వచనాలు ఉన్నాయి, ఒక సందర్భం మాట్లాడండి. స్టడీ టీమ్ అలాగే పార్టిసిపెంట్స్ మాట్లాడాలి.
సార్ వందనాలు సార్.
ఎస్ బ్రదర్.
సార్, దేవుని యొక్క పిలుపును పిలిచినప్పుడు అంటే ఆహ్వానం అందుకున్నప్పుడు నేనేమనుకుంటున్నాను సార్, ఈ లోకానికి సంబంధించిన వ్యాపారాలు అంటే స్టడీ గాని వేరే విషయాల పైన దృష్టి నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపే తిరగాలి, దేవుని మాటకు లోబడాలని నేను నిర్ణయించుకున్నాను సార్. వందనాలు సార్.
అప్లికేషన్ అడగలేదు అయ్యారు, నేను కాంటెక్స్ట్ అడిగాను. నువ్వు అప్లికేషన్ ఎందుకు వెళ్ళావు?
సర్ప్రైజ్ లేదు సార్.
స్వామి, నేను అప్లికేషన్ అడగల, కాంటెక్స్ట్ అడిగా. ట్రైనింగ్ టీమ్ కోఆర్డినేటర్ మాట్లాడినివ్వండి, కోఆర్డినేటర్ మాట్లాడండి.
సార్ ప్రైజ్ లేదు సార్.
నవీన్
సార్, కాంటెస్ట్ ఏంటంటే సార్ పరలోక మహిమను వివరిస్తూ రాజు అందరికి ఇన్వైట్ చేస్తాడు, దానికి సిద్ధపడిన వారు మాత్రమే అర్హులు, సిద్ధపడిన వారు అనర్హులుగా చెప్తున్నారు సార్.
బాగుంది, చాలా బాగుంది. పరలోక రాజ్యాన్ని పెండ్లి విందుతో పోల్చిన సందర్భం అని మాట్లాడితే అది అయిపోద్ది. రెండోది కూడా ఉంది కదా, ఒకటే ఉందా? 22 వచనాల్లో కాంటెస్ట్, రెండు కాంటెస్ట్లు ఉన్నాయా?
పన్నులు చెల్లించడం గురించి ప్రశ్న.
పన్నులు చెల్లించటం మంగ, థ్యాంక్ యూ. రెండు విషయాలు, పరలోక రాజ్యాన్ని పెండ్లి విందు చేసిన రాజుతో పోలుస్తూ మాట్లాడుతున్న సందర్భం, అట్లాగే పన్నుల కోసం ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పిన సందర్భం, అంటే రెండు మొక్కల్లో తేల్చేయచ్చు, రెండు ఉన్నాయి కాబట్టి. ఇంకేమన్నా మాట్లాడతారా? సరిపోద్దా? సరిపోద్దా అని కూడా ముందుకెళ్ళిపోదా. సరిపోద్దా? సరిపోదు చెప్పండి. రైట్, అప్లికేషన్స్ వెళ్ళిపోదాం వరుసగా. అప్లికేషన్స్ మీ వాక్య భాగంలో నుంచి మీరు అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లా. 22 వచనాలు చూశారు. 22 వచనాల్లో ఏ వాక్యం మిమ్మల్ని సరిదిద్దుతా ఉందో మేము సరిదిద్దుకున్నాము, ఏ వాక్యం మిమ్మల్ని పురికొల్పుతా ఉందో మేము ఇది చేద్దాం అనుకుంటున్నాము. సో అప్లికేషన్ అంటే అందరి కోసం కాదు, వ్యక్తిగతంగా ఏమి మార్చుకున్నారో, ఏమి చేద్దాం అనుకుంటున్నారో, ఏమి వదిలేద్దాం అనుకుంటున్నారో, అవి అప్లికేషన్స్ లో మాట్లాడాలి. అక్కడ ఇది కాంటెక్స్ట్ మాట్లాడేసాం. తర్వాత అప్లికేషన్, పర్సనల్ అప్లికేషన్ మాట్లాడాలి. పర్సనల్ అప్లికేషన్ అంటే ఏమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలనుకుంటున్నారు, ఇవి చెప్పడం. అప్లికేషన్ చెప్పాలి. లోకుమార్
సార్. ప్రైజ్ లార్డ్ సార్. మట్టుకు నేను ఆ రాజు పంపిన దాసులు ఏ విధంగా అయితే ఉన్నారో, అంటే వారికి అప్పగించిన పనిని బట్టి వారు నమ్మకంగా చేశారు సార్. కొన్ని సందర్భాల్లోనే ఆ దాసుల్ని చంపినా సరే వాళ్ళు భయపడలేదు సార్. భయపడకుండా వారికి ఇచ్చినటువంటి పనిని ఏదైతే దాసులు చేస్తారో ఆ విధంగా కూడా నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా ఎంత కష్టమైనా సరే ఆ పనిని నిర్వర్తించాలని ఆ వచనం ద్వారా నేను అన్వయించుకుంటున్నాను సార్.
ఎంత బాగుందో అప్లికేషన్, ఎంత బాగుందో. అక్కడ బిజీగా ఉండి మేము రాము అని చెప్పి మాట్లాడుతున్న మనుషులు ఉన్నారు, కానీ ప్రాణాలు తీస్తారని తెలిసినా, వ్యతిరేకతలు ఉన్నాయని తెలిసినా ఎంత మాత్రం యజమానికి నో చెప్పకుండా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలా ఉంటాను అన్నది చాలా చక్కటి అప్లికేషన్. బాగుంది లోకుమార్. నవీన్
సార్, ఈ రక్షణ తీసేసుకున్నాము, బాప్టిజం అయిపోయింది, ఇంకా మాకేమీ అవసరం లేదు అనే భ్రమల్లో ఉన్న వారికి సరైన విధానంలో ప్రకటించాలి అనే విషయం తెలుసుకున్నాను సార్.
వాళ్ళకి చెప్తే కానీ నీకు నువ్వు చెప్పుకో ముందు పక్క వాళ్ళ దారు చెప్తుగా, ఇందులో నుంచి నువ్వు నేర్చుకునే పాఠం చెప్పు.
పూర్తి సిద్ధపాటు ఉండాలి, రక్షణ మాత్రమే సరిపోదు అని తెలుసుకున్నాను సార్.
రక్షణ పొంది గమ్మును గుర్తించకూడదు, నేను సిద్ధపడాలి, క్రియలు చేయాలి అన్నమాట. బాగుంది నవీన్ అప్లికేషన్. డయా మాథ్యూస్.
సార్ ప్రైస్ లర్ సార్.
ఎస్ అమ్మా.
సార్ నేను కూడా దాసులని తీసుకున్నాను సార్. రాజు చెప్పిన మాటకి ఎట్లా లోబడ్డారు అలాగే నేను కూడా లోబడి ఉండాలని నేర్చుకున్నాను సార్.
మంచి అప్లికేషన్ గంగాధర్. అలాగే పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీ అప్లికేషన్స్ మీరు రాయండి. అప్లికేషన్ ఎప్పుడైతే రాస్తారో ఖచ్చితంగా దాని ప్రభావం మీ మీద ఉంటుంది. మేము ప్రార్థన చేయడానికి కూడా బాగుంటుంది. మీ అప్లికేషన్ మాకు కూడా పురుగొల్పుగా ఉంటుంది. లేని పొంది రాయొద్దు. మీరు ఎట్లాగా ఈ బైబిల్ స్టడీ ద్వారా నిన్న ఈ రోజు ఏమి మార్చుకోవాలనుకున్నారో, ఏమి నేర్చుకున్నారో అవి రాయండి చాట్ బాక్స్ లో. గంగాధర్
సార్ ప్రైజ్ లో సార్. సరే, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా రక్షణను కొనసాగిస్తూ అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను సార్.
రక్షణను కొనసాగించాలి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అనేక ఉపయోగపడాలి. ఎందుకు అట్లా తీసుకున్నా? ఏ వాక్యం ఆధారంగా తీసుకున్నా?
అనే దేవుడు పెండ్లి విందుకు పిలిచాడు కదా సార్, అనేక మందిని, మంచి వారిని పిలిచాడు, చెడ్డ వారిని పిలిచాడు. దేవుడు ఏ యోగ్యత లేని ఇశ్రాయేలుకి ఇచ్చాడు ముందు అవకాశం. అయితే యోగ్యత లేనటువంటి మనకు అన్యజనులుగా ఉన్న మనల్ని రక్షించి దేవుడు చేసినటువంటి విందుకు పాల్గొవటమే కాకుండా అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండాలని నేను
అనుకుంటున్నాను. మామూలుగా నీకోసం కాదు కానీ చాలా సార్లు మేము పిలిచి పని చెప్తాం, పరిచర్య అవకాశం ఇస్తాం, మీరు కోఆర్డినేటర్ గా ఉండండి అంటాం. చాలా మంది కళ్ళ కత్తుకుంటారు, మహాభాగ్యం అండి మమ్మల్ని నమ్మి మీరు ఇచ్చారు, ఇది గొప్ప ధన్యత అంటారు. కొంతమంది అది బుర్ర పనిచేయదనుకుంటాను,
వాళ్ళకి ఇదేదో మా వల్ల కాదు మా వల్ల కాదు మా వల్ల కాదు అంటారు. ఎవరైతే మా వల్ల కాదు మేము రామంటే ఈ బ్యాచ్ అన్నమాట, మేము పొలాలకు పోవాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలి, మా పనులు మాకున్నాయని. నేనైతే అలా ఉండను అని చెప్పేసి అంటాడు గంగాధర్. బాగుంది అప్లికేషన్. హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ బ్రదర్.
సార్ ప్రైజ్ లేడు సార్.
ఎస్ బ్రదర్.
ఆయన పిలిచి పిలిచినప్పుడు షాకులు చెప్పకుండా నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని షాకులు చెప్పకుండా ఆయన మాటకు లోబడి నీతి క్రియలు చేస్తూ సువార్త ప్రకటించాలని అనుకుంటున్నాను సార్. ప్రైజ్ లేడు సార్.
షాకులు చెప్పకూడదు, లోబడాలి, క్రియలు చేయాలి, సో ప్రచర్ చేయాలి. చాలా బాగుంది నీ అప్లికేషన్. సువర్ణరాజు.
ప్రైజ్ లేడు సార్. నేను కూడా దాసుని వలె రాజు పిలిచినప్పుడు దాసుని వలె ఉండాలని, నీతి కార్యాలు చేస్తూ ముందుకు సాగాలని నేను అప్లికేషన్ తీసుకున్నాను సార్.
దాసుల వల్లే ఉండాలన్నమాట. చాలా బాగుంది. పోలీసులు దాసుల్లాగా పనిచేస్తా ఉంటే ఎంత బాగుంటుందో. నిజంగా అట్లానే ఉన్నారు, నిజంగా మారారు, మాటలతో పాటు అట్లాగే ఉన్నారు. బాగుంది. సునీల్.
సార్ ప్రైజ్ లేడ్ సార్.
సునీల్ ప్రైజ్ లేడ్
సార్. ఈ పొగడ్తల కిట్లకి పడిపోకుండా వాక్యానుసారంగా సార్ దేవునికి లోబడి వాక్యానుసారంగా జీవించాలని నా వచనాల నుంచి నేను తీసుకున్నాను సార్.
మొలక చెట్టు ఎక్కకూడదు, పొగిడే వాళ్ళని అస్సలు నమ్మకూడదు, పొగిడే వాళ్ళని పక్కన పెట్టుకోకూడదు. మంచి అప్లికేషన్, చాలా మంచి అప్లికేషన్. వాక్యానుసారంగా జీవించాలి. బాగుంది. స్వామి
సార్. వందనాలు సార్.
వందనాలు. వందనాలు
సార్. నేను యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆయన బోధించేటప్పుడు అతన్ని పొగుడుతూ అతన్ని ఒక రకంగా ఏ విధంగానైతే చిక్కులో పెట్టాలని చూస్తూ ఉన్నారో, అతడు దొరకకుండా తెలివిగా ఏ విధంగానైతే సమాధానం చెప్పాడో, నేను కూడా ఆ లోకంలో ఆ విధంగా పాము వలె వివేకము కలిగి పావురం వలె ఆ విధంగా తెలివి కలిగి ఉండాలని నిర్ణయించుకున్నాను సార్.
అర్థం కాలేదు అప్లికేషన్. అంటే పొగుడుచుకోను అంటున్నావా, పొగడను అంటున్నావా, ఏమంటున్నావు అర్థం కాల.
అంటే వారికి చిక్కకుండా తెలివిగా దేవునికి లోబడి బ్రతకాలనుకుంటున్నాను సార్.
ఓహో, పొగిడేటప్పుడు పొగడతలు పడిపోకూడదు అంటావు
సార్.
మరి ఎందుకు మీ ప్రభాకర్ సీగన్ ఓర్ని పొగుడుతో కూర్చుంటావు? అది మంచి పనేనా? అది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. తర్వాత బాలయేసు.
సార్ ప్రెసిడెంట్ సార్. అదే సార్, నేను 14వ వచనం నుంచి తీసుకున్నాను సార్. పిలబడిన వారు అనేకులు ఉన్నారు, అందులో ఏర్పరిచిన వారు కొందరే ఉన్నారు. ఆ కొందరులో ఉండాలి, ఆ కొందరులో ఉండాలని అనుకుంటా ఉన్నాను సార్. ఆ కొందరులో ఉండాలంటే మరి దేవునికి ఇష్టంగా దేవుని మహిమపరిచేలా ఆయన నీతి క్రియలు చేస్తూ మరి వినివారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా ప్రవర్తించేలాగా నన్ను నేను మార్చుకుంటూ ఏర్పరచుకున్న కొందరులో ఆయన క్రియలు చూపించేవాడుగా ఉండాలని.
చెప్పండి అబ్బా, మీ అప్లికేషన్ ప్రసంగా చెప్పినట్టు చెప్తున్నారు. ఒక్క మాట చెప్పండి, మిగతా మీరు రాసుకోండి. ఒకే ఒక్క మాట మాకు చెప్పండి మీ అప్లికేషన్. ఇక్కడ మెజారిటీ మైనారిటీ, మెజారిటీ ఏమో మైనారిటీ, ఏర్పరచుకోబడ్డవారు మైనారిటీ, కానీ మెజారిటీ మాత్రం ఏర్పాట్లు లేకుండా బయట తిరుగుతున్నారు. అందులో నేను మైనారిటీలోనే ఉంటాను. ఎక్కువ మంది ఎలా వెళ్ళిపోతున్నారో అలాగే పోను. ఆ కొద్ది మంది శాసనం నిలబడతాను అంటావు, అంతేనా?
అంతే సార్. అంతే సార్. ప్రైజ్ లేడ్ సార్.
అంతే అంతే. బాగుంది. తర్వాత మంగాదేవి.
ప్రైజ్ లేడ్ సార్.
తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మొత్తం 22 వచనాల్లో ఏ వచనం నీకు తాకినా ఆ వచనం మీద నువ్వు మాట్లాడచ్చు.
అలాగే. సమస్తాన్ని బట్టి ఆయన కృతజ్ఞతగా ఉంటూ ఆయన అప్పగించిన పనిని చేస్తూ ఎక్కువ సమయం ఆయనకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రైజ్ లేడ్ సార్.
ఆయన ఆయనకి చెల్లిస్తానంటో.
ఆ ప్రైజ్ లేడ్ సార్.
అంతే, చాలా మంచి మాట. దేవునికి చెల్లిస్తాను. ఇది ఎంత మంచి మాట. పిల్లలకి ఇవ్వాల్సిన పిల్లలకి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాల్సిన భర్తకి ఇవ్వాలి, అమ్మకి ఇవ్వాల్సిన అమ్మకి ఇవ్వాలి. అన్ని బాగా చేస్తాం, దేవునికి ఇవ్వాల్సిన మాత్రం డుమ్మా కొడతాం. అది ఎంత ప్రమాదమో. బాగున్నాయి. శామ్యుయేలు.
సార్ వందనాలు సార్. అది దేవునికి చెల్లించే దాంట్లో నేను కరెక్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను.
దేవునికి ఇచ్చే విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా బాగుంది.
ఈ చాట్ బాక్స్ లో ఏమైనా పెట్టారా అని చెప్పేసి పెట్టమంటే ఏం పెడతాలా? కొంతమంది పెట్టారు. తర్వాత హాము కాదు సురేష్ ఉయ్యూరు, నీతి క్రియలు చేస్తూ సిద్ధపాటు కలిగి జీవించాలి అనుకుంటున్నాను. సిద్ధపాటు ఉండాలి, క్రియలు చేయాలి. బాగుంది. రాజశేఖర్ డిఆర్డీఏ, ప్రభు పిలుపు ప్రకారంగా జీవిస్తూ ప్రభుత్వానికి కూడా లోబడాలి. ప్రభుత్వానికి, ప్రభువుకు లోబడాలి. బాగుంది. రాజా, నేను ప్రభు వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు, ఇక నుంచి లక్ష్య పెడతాను. ఇంత ప్రమాదకరమైన మాట ప్రభు వాక్యం లక్ష్య పెట్టకూడదు. నీలిమా గారు, ప్రభుకి ఇవ్వడానికి సమర్పణ కలిగి జీవిస్తాను. ఎంత బాగుందో. స్వరూప, వచ్చాము సాకులు చెప్పకుండా విధేయత చూపిస్తాను సార్. అవును, సాకులు చెప్పకుండా విధేయత చూపించాలి. అనురాధ గారు, దేవునికి ఇవ్వాల్సింది మన హృదయం, ప్రేమ, విధేయత, ఆరాధన, నా మొత్తం జీవితం ఇచ్చి దేవుడిని మహిమపరుచుతాను. ఎంత చక్కటి అప్లికేషన్. మాణిక్యమ్మ, సాకులు చెబుతూ వచ్చిన వారిగా ఉండకూడదు, సాకులు చెప్పకూడదు. ఎంత మంచి మాట. బాగుంది. ముఖస్థుతులు గమనించి జాగ్రత్తగా ఉండాలి. లావణ్య, ముఖస్థుతులు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్త. జనరల్ గా మనకున్న టెండెన్సీ పొగిడించుకుంటాం, ఎట్లా ఉన్నాను, ఎట్లా చెప్పాను, ఎలాగ జరిగింది. అది అంత మంచిది కాదు. పొగుడుతా ఉంటే వందనాలు చెప్పి పక్కపోవడం మంచిది. ఆనంద్ కుమార్, నాలో ఉన్న కొద్దిపాటు సాకులు చెప్పే వేషధారణ భక్తిని పూర్తిగా విడిచిపెట్టి క్రీస్తు నీతిని ధరించుకునేవానిగా దేవునికి నా హృదయాన్ని పూర్తిగా సమర్పించాలని తీర్మానం చేసుకుంటున్నాను. బాగుంది. మీనాక్షి గారు, రెవెన్యూ దేవుని పిలుపు నిర్లక్ష్యం చేయకూడదు అనుకుంటున్నా. బాగుంది. రవి ఏఎస్ఐ, సార్ నేను దేవునికి పనులు విధముగా నా హృదయమును సమస్తమును అర్పిస్తా. ఈ పనులు అన్నాక మీకు బాగా ఇన్కమ్ ట్యాక్స్ అని గుర్తొస్తే చాలా బాగుంటది. ఐటీ రిటర్న్స్ ఎట్లా ఉంటది అంటే నిర్దాక్షిణ్యంగా వస్తాడు, ఏ నెలకు ఆ నెల లాగేసుకుంటా ఉంటాడు. ఏం చేస్తాం, కడతాం కదా. దేవుడేమో ప్రేమపూర్వకంగా నీ ఇష్టం, మరి రేపు రూపాయికి 100 రూపాయలు ఇస్తాను కట్టు అన్నాడు. అక్కడ మాత్రం ఎంత ఒళ్ళు దాచుకుంటామో, ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో. ఐటీ వాడు ఏమైనా గుర్తొస్తే బాగుంటది. ఇక్కడ విజయలక్ష్మి గారు, దేవుడి పిలుపుకు లోబడి ఉండాలని అనుకుంటున్నా. బాగుంది. కళ్యాణి అమ్మ, పిలుపుని స్వీకరిస్తాను, సిద్ధంగా ఉంటాను. బాగుంది. అరుణాకరుణాకర్ గారు, దేవుని పిలుపుకు లోబడి ఆయనకిష్టమైనట్లుగా జీవించాలి, ఆయన పిలుపుకు లోబడి ఇష్టంగా జీవించాలి. బాగుంది. దేవుని మార్గం సత్యం, నేను ఎవరిని లక్ష్య పెట్టకుండా మోమాట లేనివాడిగా ఎదుటి వ్యక్తి విన్నా వినకపోయినా ప్రేమతో సత్యాన్ని చెబుతాను. ఇప్పటి వరకు సత్యాన్ని ప్రేమతో చెప్పలా, అదే దా ప్రేమ ఉండాలి. కడపకుర్రోడు చక్కగా మాట్లాడుతావు కానీ ప్రేమ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఒకసారి కాదు ప్రేమ కలిగి సత్యం చెప్పారు. ఎందుకు తీసుకున్నాడు ఈ అప్లికేషన్? ఈ పోర్షన్ ఎక్కడుంది? ఏ వచనం తీసుకున్నాడు? డైలాగులు బాగుంటే రాసేసినట్టున్నాడు. మంజులా విజయ్ గారు, దేవునికి లోబడి ఉండాలి అని తీర్మానం చేసుకుంటున్నాను. టీం చాలా మంచి ప్రశ్నలు వేశారు, సమాధానం చెప్పారు టీం కి, వందనాలు. బాగుంది. అనిల్ కుమార్ గారు, దేవుణ్ణి పిలుపును బట్టి ఏర్పరిచిన వారిలా ఉండాలని అప్లికేషన్. చిట్టమ్మ, ఎవరివి వారికి సక్రమంగా చెల్లించే బిడ్డగా ఉంటాను. ఎవరు వారికి సక్రమంగా చెల్లించాలి? దేవుడైతే సంపూర్ణంగా కోరుకుంటున్నాడు, పూర్ణ హృదయం. అది చాలా మంచి విషయం, అర్థం చేసుకోవడం అవసరం. సురేష్ మీట్ లో పెట్టుకో, అన్మీట్ అయ్యో. తర్వాత అంజలి అశోక్, దేవునివి దేవునికి చెల్లించేదానిగా ఉంటాను. బాగుంది. వెంకటకృష్ణ గారు, పశ్చాత్తాప విశ్వాసం కలిగి క్రీస్తుని అనుసరిస్తూ సిద్ధపాటు కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. బాగుంది. సందీప్ 22:16 ఆయన సత్యవంతుడు, మొహమాట లేనివాడు. అవన్నీ ములక చెట్టెక్కిచ్చే మాటలు. నేను కూడా ములక చెట్టెక్కుతాను, మొహమాట లేకుండా మాట్లాడతాను, అట్లా అప్లికేషన్ తీసుకున్నాం సాతాను ఆ మాటల్లోంచి. అదేం అప్లికేషన్? రైట్. చాలా చక్కగా మాట్లాడారు, ఇక్కడ ఆపేద్దాము. ఒకరు స్టడీ టీం నుంచి అప్లికేషన్ తీసుకున్న వారందరూ ఈ మాటలు ఫలించినట్లుగా
ఆ ప్రభు మనకు చేసిన సహాయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, పరలోక సత్యాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేయాల్సిందిగా స్టడీ టీంను ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత బడ్జెట్ విషయాలు ఉంటాయి, బడ్జెట్ విషయాల తర్వాత సమయం లేదు కాబట్టి మనం ముగింపు ప్రార్థనకు వెళ్ళిపోతాం. ఒక సమయం తీసుకుని ప్రార్థన చేయండి. ట్రైనింగ్ టీం వాళ్ళొద్దు, కోఆర్డినేటర్లు తీసుకోండి.
సార్ ప్రెసిడెంట్ సార్
బాలే తీసుకున్నా.
ఓ సార్, అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జరిగినటువంటి బైబిల్ స్టడీని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకుండా మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఇంతవరకు మా అందరినీ మీ రెక్కల చోటున కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి తండ్రి ప్రభా. మరి ఈ ఉదయకాల సమయాన్నే మీ పాత నిధికి వచ్చి తండ్రి ప్రభా. మరి మత్స్య సువార్త 22:1-22 వచనాలు తండ్రి ప్రభా ఎంతో కులంకుషంగా తండ్రి ప్రభా మేము అధ్యయనం చేయడానికి, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మీరు ఏర్పాటు చేయబడినటువంటి ఈ బైబిల్ స్టడీని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఏ వచనమేంటో తెలియని పరిస్థితుల్లో ఉన్న మా అందరినీ మీరు ఎంతగానో తండ్రి ప్రభా ఈ ఎస్ఎఫ్జే ద్వారా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తా ఉన్నారు, స్థిరపరుస్తా ఉన్నారు, మరి మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మారుస్తా ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ రోజు తండ్రి ప్రభా బైబిల్ స్టడీ టీమ్ గా వ్యవహరించినటువంటి మహేశ్వరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మీరిచ్చినటువంటి ఓపికను బట్టి, సహనాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తా ఉన్నామయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బైబిల్ స్టడీ టీమ్ సభ్యులుగా ఉన్నటువంటి తండ్రి ప్రభా, లవ్ కుమార్ని బట్టి, నవీన్ బట్టి, దయా మ్యాథ్యూ సిస్టర్ గారిని బట్టి, గంగాధర్ గారిని బట్టి, ప్రకాష్ గారిని బట్టి, సువర్ణ రాజు గారిని బట్టి, సునీల్ కుమార్ని బట్టి, అలాగే స్వామి అన్న గారిని బట్టి, అలాగే మంగదేవి సిస్టర్ గారిని బట్టి, నన్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి ఒక అధ్యాయంలో నుంచి చదివిన విషయాల నుండి తండ్రి ప్రభా, మరి ఎవరెవరు ఏ విధంగా మార్పు చేసుకుంటున్నారో తెలియపరిచారు తండ్రి ప్రభా. మరి మీకు దాసులుగా ఉండాలని, మీరు అప్పగించిన పని విషయంలో మరి నమ్మకంగా ఉండాలని తీసుకున్న తీర్మానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నీకు చెల్లించవలసినవి తప్పనిసరిగా నీకు చెల్లించాలి అనే విషయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఎవరు మా పొగడ్తలకు పడకుండా తండ్రి ప్రభా, మరి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మా తీర్మానాలన్నీ కూడా మా జీవితంలో మేము అనుకరింప చేసుకుని అటు రీతిగా జీవించే జీవితాలు మా అందరికీ మీరు దయచేయండి తండ్రి ప్రభా. మరి మేము వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించేవారుగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, కాన్ఫరెన్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. అనేక మంది అనేక అభిప్రాయాలను పంచుకున్నారు, అనేకమైన విషయాలను నివృత్తి చేసుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ద్వారా తండ్రి ప్రభా, మేము తీసుకున్నటువంటి ప్రతి తీర్మానము కూడా మరి ఏర్పరిచిన వారు కొందరే తండ్రి ప్రభా, పిలవబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పరచుకున్న వారు కొందరే. ఆ కొందరిలో మేమందరం ఉండి మీకు ఇష్టమైన బిడ్డలుగా, మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా, మరి మీ నామాన్ని తండ్రి ప్రభా గొప్ప చేసే బిడ్డలుగా జీవించే జీవితాలు, మేము తీసుకున్న తీర్మానాలు మా జీవితాల్లో ఫలింపజేయవలసిందిగా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఆమేన్.
ప్రార్థనలో సహకరించిన సహోదరి బాలయ్యకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన టీమ్ సభ్యులకి, పార్టిసిపెంట్స్ కి అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులు ట్రెజరర్ గారు షాలేమన్ మన మధ్య ఉన్నారు.